ఉదాహరణ చెప్పాడు ఈ దేహాభిమానం గురించి. ఒకడు నదిలోకి వెళ్ళాడంటే ఆడి బింది పట్టుకుని నీళ్ళు, ఒకడు నదిలోకి వెళ్ళాడు ఆడి బింది పట్టుకుని దేనికి నీళ్లు తెచ్చుకోవడానికి. ఆడు ఎందులో పోసుకున్నాడు, బిందులో పోసుకున్నాడు, బిందులో పోసుకుని ఇందులో తెచ్చేసుకున్నాడు, ఇంటికి తెచ్చేసుకున్నాడు నదిలో నీళ్లు. ఆడేమనుకుంటున్నాడంట, ఈ నీళ్లు నాయి అనుకుంటాడు. ఆ నదిలో ఆ నీళ్లు ఉన్నప్పుడు వీడికి ఈ నీళ్లు నాయి, ఆ ఇంటికి తెచ్చేసుకున్నాడు కదా నీళ్లు బిందులు వేసుకుని, ఈ నీళ్లు నాయి అంటాడు. అవి ఆ నీళ్లు ఎవరి ఆడికాయ నదిలో నీళ్లు తెచ్చుకున్నాడు, అవి దేంతో పరమాత్మ వచ్చింది ఆడికి, ఆ ఇంటికి ఆ నీళ్లు ఆడి ఆ నది ఆడ ఆ నీళ్లు నదియే కానీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు, ఈ నీళ్లు నాయి అంటున్నాడు. ఆ నేల మీద నాదనే బుద్ధి వచ్చేసినాడు, ఆ నేల మీద నాదనే బుద్ధి వచ్చేసింది. అలాగే మనం ఈ మనసు నాదనే బుద్ధి కూడా అటువంటిదే. ఈ మనసు నీ మన అందరూ ఈ మనసులోనే భగవంతుల్లోంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈశ్వరులోంచి వచ్చింది. లోపల జీవకోట అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరులోంచి వచ్చింది. ఇప్పుడు హృదయంలో తెలిసే ఏమి లేదు, మనందరం ఒకటే. ఇప్పుడు నీ మనస్సులు హృదయంలో పడిపోయింది అనుకోండి, నీ మనస్సులు హృదయంలో పడిపోయింది అనుకోండి, నా మనస్సులు హృదయంలో పడిపోయింది అనుకోండి, రెండుగా లేం, ఒకటిగానే ఉన్నాం. అంటే ఆ నది ఆ నీళ్లు బిందుతో తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు, ఈ నీళ్ళు నాయి అంటున్నాడు. ఆ నీళ్ళు ఎవడే? నదిలోయే. ఆ నీళ్ళు సొంతం కాదు, నదిలోయే. ఈ నీళ్ళు నాయి అంటున్నాడు. మనం ఈ మనసు నాది అనుకోవడం కూడా అటువంటిది, అంతే ఈశ్వరుడే. ఎంత మాయ అంటే నదిలో నీళ్ళన్నీ పోయినాడికి అక్కర్లేదు, ఈ బిందులో నీళ్ళు పోకూడదు. ఈ మాయ అర్థం చేసుకోండి. మీరు ట్యాగూర్ అనేది నదిలో నీళ్ళని మొత్తం వేస్ట్ అయిపోయినా పర్లేదు, వీడి బిందులో నీళ్లు మట్టుకు పోకూడదు. నీకు అర్థమవుతుంది అంటే దీంతో తారాత్వ్యం వచ్చేసింది. ఎవరితోటి? ఆ నదిలో నీళ్లు ఉన్నప్పుడు వీడికి తారాత్వ్యం లేదు, ఆ నీళ్లు ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు, దీంతో ఏమొచ్చింది? తారాత్వ్యం వచ్చింది. ఈ తారాత్వ్యం వచ్చినప్పుడు కూడా నీళ్లు నదియే, ఆ నీళ్లు నది సంబంధించినవే, మనకు సంబంధించినవి కాదు. కానీ ఇంటికాడ పెట్టుకున్నాడు కదా, దీంతో తారాత్వ్యం వచ్చేసింది. నీకు అర్థమవుతుంది? అప్పుడు ఈ నీళ్లు ఖర్చు అయిపోయినవి ఉన్నాయని లేవనేది లెక్క ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది కదా. మన మనోదేహంతో తారాత్వ్యం కూడా అటువంటి కాదు. మీరు ఫాలో అవుతున్నారమ్మా? మన మనోదేహంతో తారాత్వ్యం కూడా అటువంటిదే. నదిలో నీళ్లు ఎలా పోయినా పర్లేదు, నీకు అర్థమైంది? మన బిందులో నీళ్ళు మట్టి జాగ్రత్తకుంటే సరిపోదు. ఆ నీళ్ళు ఎవరయ్యే? నదియే. అది మనం ఇంటికి తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి మనది. ఆ నీళ్లు నది అనుకోవటం వల్ల మనం అనుకుంటున్నాం. ఆ జీవుడు ఎవరివాడు? ఈశ్వరంశివాడు. జీవుడు ఎవరివాడు? ఈశ్వరంశివాడు కదా. ఎంత అంటే సముద్రంలో బుడగలటువంటి పరమాత్మలోంచి వచ్చిన జీవకోటం. సముద్రంలో బుడగలేటువంటియో ఈ పరమాత్మలోంచి ఈ జీవకూటం. సముద్రంలో బుడగలేటువంటియో ఈ పరమాత్మలో కనిపించే బుడగలు ఈ జీవకూటం. తక్కడు సముద్రంలో బుడగలేటువంటియో నీకు పరమాత్మలో కనిపించే బుడగలంటే ఈ జీవకూటంత. ఇప్పుడు చచ్చిపోవడం అంటే పుట్టడం ఏంటంటే లోపల చైతన్యమే శరీరం విడిపోతుంది. మన లోపల చైతన్యంతో శరీరం విడిపోతుంది, దాన్ని చచ్చిపోవడం అంటారు. మీకు అర్థం అవసరంగా చైతన్యం శరీరం కలిసినప్పుడే జీవుడు వస్తాడు. చైతన్యం శరీరం విడిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. చైతన్యం శరీరము విడిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ జీవుడు ఎప్పుడు వస్తాడు? చైతన్యం శరీరము కలిసినప్పుడు మళ్ళీ జీవుడు వస్తున్నాడు. శరీరం పోయినప్పుడు ఆడు పోతున్నాడు, మళ్ళీ శరీరం వచ్చినప్పుడు ఆడు వస్తున్నాడు. జీవుడు తాత్కాలికం. జీవుడు వచ్చే పోయేవాడే, కానీ ఈశ్వరాంశవాడు. వాడు ఈశ్వరాంశే. అయితే భగవాన్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే, ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ హృదయంలోంచి వచ్చాడు. ఈశ్వరుడు హృదయ స్థానం, ఈశ్వరుడికి అంటే తన హృదయమే స్థానం. ఈశ్వరుడి స్థానం ఏంటి? తన హృదయం, మన హృదయంలోనే పరమాత్మ అందరి హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు కదా. పరమాత్మ మన అందరి హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు, హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు. అంటే మనం పరమం, హృదయం అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం అంటే చైతన్యం ఉండే హృదయం, ఆత్మ హృదయం. అదే ఆ హృదయంలో ఆత్మ ఉంది, అక్కడే చైతన్యం ఉంది, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే అక్కడే వాసనలు కూడా ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడే మన వాసనలో, మన వాసనలు ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడే మన వాసనలు ఉన్నాడు. దేవుడు గారు అంటారు ఈ వాసనలు ఎక్కడికైనా పారిపోతాయనే దేవుడి దగ్గర పెట్టి కూర్చున్నారు, మళ్ళీ మిమ్మల్ని అనుభవంలోకి తీసుకురావడం. దేవుడి దగ్గరే పెట్టి కూర్చున్నాడు ఈ వాసనలు. ఏం చేయాలి? మళ్ళీ కొత్త శరీరం కావాలని నీకు వాసన తాలూ అనుభవం. మీకు వాసన నుంచి ఏమొస్తుంది? తలంపు వస్తుంది. తలంపు నుంచి ఏమొస్తుంది? మాట వస్తుంది. తలంపు నుంచి మళ్ళీ ఏ మాట వస్తుంది? నీకు పని చేస్తారు. మాట తలంపు తలంపులో ఉంటారు. తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? జీవుల నుంచి వస్తుంది, అంటే మనసు నుంచి వస్తుంది. మనసు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో, హృదయం నుంచి వస్తుంది. అంటే నువ్వు అంతర్దృష్టి కలిగి నీ హృదయంలోకి వెళ్ళిపోతే నీ యాత్ర ఆగిపోతుంది. అంటే శరీరగతమైన యాత్ర ఆగిపోతుంది. నీకు అర్థమైతే అంటే జీవుడికి పుట్టికిస్తారా ఏది? హృదయం. జీవుడికి పుట్టికిస్తారా అనేది హృదయం. అంటే ఇప్పుడు జీవుడు సాధన అంటే ఏంటంటే జీవుడు ఎక్కడి నుంచైతే వచ్చాడో అక్కడికి జీవుడిని పంపడమే సాధనం. జీవుడి యొక్క మొదలేమన్నది హృదయం. జీవుడి యొక్క మూలం ఏంటి? జీవుడిని తన మూలంలోకి పంపాలి, తన మూలంలోకి పంపాలి. ఆ జీవుడి యొక్క మూలం ఏంటి? నీ హృదయం. నీ లోపల హృదయం ఉంది, నీ హృదయం ఉంది. అది ఏదో పరిమితి లేవు దానికి, దేహానికి ప్రత్యేకంగా పరిమితులు అంటూ లేవు దానికి, హృదయానికి. అది అంతటా వ్యాపించింది. ఈ జీవుడికి మూలం ఏంటి? హృదయం. జీవుడు తన మూలంలోకి వెళ్ళేటప్పటికి వాడు అదృశ్య కనపడకుండా పోతాడు. జీవుడు తన మూలంలోకి వెళ్ళేటప్పటికి ఎవరు ఎవడు అది కనపడకుండా పోతాడు. అయితే నీకు వాసన ఉన్నాయి కదా, ఎక్కడున్నాయి? జీవుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో అక్కడ పరమాత్మ. జీవుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో, జీవుడు ఎక్కడి నుంచి అయితే పుట్టుకుని వస్తున్నాడో అక్కడే పరమాత్మ ఉన్నాడు. ఈ జీవుడికి సంబంధించిన వాసనలు కూడా అక్కడ ఉన్నాయి, ఎక్కడ? పరమాత్మ దగ్గర ఉన్నాయి. అది నీకు ఆ వాసనలన్నీ నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు ఇడిచిపెడతా ఉంటాయి వాసనలు. అది మరి ఆ వాసన నీకు పారిపోయినప్పుడు జీవుడు నీ కర్మ అనుభవం అయ్యే వరకు నువ్వు పొందవలసిన అనుభవాలు పొందే వరకు ఒక్కో వాసన ఒక్కో వాసన ఇడిచిపెడతా ఉంటాడు. ఆడు ఈ పారిపోకుండా దగ్గర పెట్టి కూర్చున్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు, వాసనలు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. ఎక్కడ దగ్గర? ఈశ్వరుడు. మనలో ఏ వాసన ఉందో మనకు తెలియదు, మనలో ఏ వాసన ఉందో మనకు తెలియదు. ఆ ఈశ్వరుడు వాసన ఇడిచిపెట్టినప్పుడు ఆ వాసన మనకు ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. ఆ తలంపు దేంట్లోంచి వస్తుంది? వాసనలోంచి వస్తుంది. ఆ తలంపు వచ్చాక తెలిస్తే ఈ వాసన మనలో ఉందని అప్పటివరకు మనకు తెలియదు. అప్పటివరకు మనకు తెలియదు. అసలు ఈ వాసన మనలో ఉందని మనకు కూడా తెలియదు. ఆ వాసన తలంపు వచ్చాక తెలుస్తుంది అక్కడ వాసన ఉందని. తలంపు వచ్చే వరకు నీకు అక్కడ వాసన ఉందని నీకు తెలియదు. తలంపు వచ్చాక ఏమొస్తుంది నీకు? నాట వస్తుంది. తలంపు వచ్చాక ఏమొస్తుంది? చేత వస్తుంది. అంటే తలంపును బట్టే నువ్వు పనులు చేస్తావు, తలంపును బట్టే మాట్లాడతావు. ఆంజనేయస్వామి మాట్లాడుతుంటే భగవంతుడు ఆశ్చర్యపోయాడు అండి. అది మాట వాడు ఎట్లంటే ఆంజనేయస్వామి మాట్లాడుతుంటే పరిచయం చేసుకుంటాడు. నేను శుక్రుని మంత్రిని హనుమంతుడు అంటారని హనుమంతుడు అని అంటాడు. నా పేరు హనుమంతుడు అంటలేదు, నా పేరు హనుమంతుడు అని అంటలేదు. నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగాను, నన్ను హనుమంతుడు అని అంటారు. ఏమంటారు? హనుమంతుడు అని అంటారు. చెప్తూ ఆ మాట తీరి అంటే లోపల తలంపు సాఫ్ట్గా ఉంటే మీకు అర్థమవుతుంది. మీకు జీవుడు శుద్ధమయ్యాడనుకోండి, మీ ఎక్స్ప్రెషన్ చాలా జెంటిల్ ఎక్స్ప్రెషన్, చాలా మృదువుగా ఉంటుంది. మీరు చేసే పనులు పచ్చి మీ లోపల జీవుడు శుద్ధిరైపోయాడనుకోండి, లోపల శుద్ధిరైపోయాడనుకోండి, నీ జీవుడు పాపరహితుడైపోయాడనుకోండి, వాడు నీ జీవుడు పాపరహితుడైపోయాడనుకోండి, వాడు శుద్ధుడైపోయాడనుకోండి, నీ చేతితో చేసే పని నోటితోటి మాట్లాడే మాట ఎంత జెంటిల్గా ఉంటుందో చెప్పలేము. అది షేక్స్పియర్ వర్ణించాలి కానీ మనం వర్ణించలేము. మనం కవులం కాదు. జెంటిల్ ఎక్స్ప్రెషన్, జెంటిల్ వర్డ్ అంటే జెంటిల్ నష్టం ఉంటుంది. మాట్లాడలో నీ మాటలో జెంటిల్ నష్టం ఉంటుంది, నువ్వు చేసే పనిలో జెంటిల్ నష్టం ఉంటుంది. నీ ప్రతి ఇతర చేసే పని నువ్వు చేయొచ్చు కానీ నీ పని కాదు, శాంతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అయితే నువ్వు నీ 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 జీవుడు పాపరహితుడైతే నీ నీ మాటలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది, అందం ఉంటుంది, ఇతరులకు శాంతి కలగజేస్తుంది. వీడు చేతులు చెప్పటం లేదు, కొంతమంది మాట్లాడటానికి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా తిప్పేస్తారు, పాపం అలవాటు పడిపోయారు. మన చచ్చిపోయిన ముఖ్యమంత్రి గారు అదే కొంతమందికి అలవాట్లు ఉంటాయి కదా, ఎవరి అలవాట్లు వాళ్ళు కొంతమంది ఏమంటారంటే అందరికీ నేను ముందు ఏమంటారని అందరికీ నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఉండదు ఏమన్నా చివరికి అలా అంటారు, అది ఒక అలవాటు పడిపోదు. ఇక కొంతమంది ఏమంటారంటే ప్రజలకు నేను చెప్పి ఏంటి అంటారు, ఏం చెప్తే ఆడికి తెలియదు మనకు తెలుగు. కొంతమంది ముందు ఏమంటారు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్తున్నాడు, అందులో నచ్చేది ఉండాలి కదా అసలు. ఎందుకో ఆ గొడవ ఆంజనేయస్వామి గుర్తుకు వస్తున్నాడు, ఆంజనేయస్వామి రాముడితో మాట్లాడుతున్నాడు, చేతులు తిప్పటం లేదంట. కొంతమంది మనతో మాట్లాడుతున్న కళ్ళలో ద్వేషం కక్కుతూ ఉంటారు, మన అర్థం చేస్తే తెలిసిపోతుంది. మనతో మాట్లాడతానంటారు ఆ కళ్ళలో ద్వేషం ఏం జరుగుతుంది. ఆంజనేయస్వామి కళ్ళు ప్రేమ ఎంత శాంతిలు కానీ, ఆంజనేయస్వామి కళ్ళులో శాంతిగా ఉన్నాయి కానీ అశాంతిగా లేవట్టు నా కళ్ళు తెప్పటా లేదు అక్కడ ఆగ్రహిస్తాడు. కొంతమంది కళ్ళు ఇలా తిప్పేస్తారు, నీకు కూడా కోపం వచ్చినప్పుడు ఇలా కళ్ళు ఇలా తిప్పేస్తారు, వాళ్ళు చేతులు ఇలా వేస్తారు, కళ్ళు తిప్పేస్తారు ఇలా. ఏంటి వీడు కళ్ళు తిప్పటం లేదు చేతులు తిప్పటం లేదు లక్ష్మణ, ఏది కళ్ళు తిప్పడేంటి చేతులు తిప్పటం లేదండి. మన ముఖ్యమంత్రి గారు అలవాటు చేతులు తిప్పటం లేదండి, చేతులు ఏంటి వాడు నోరు మాట్లాడుతుంది చాలా చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు, అవయవాలు ఏం కలగట్టలేదండి. ఓ హనుమంతాలు పాపరహితుడు అంటాడు రావణికి ఏమనాలండి వాడికి. నీలో పాపం ఉంటే ఇంద్రియాలు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, కాళ్ళు ఒక రకంగా ఉంటాయి, ఇంకా ఇంద్రియాలు ఎటువంటి వచ్చి ఓ ఓ హనుమంత నువ్వు పాపరహితులు అంటాడు భగవంతుడు. ఏం ఏం ఎక్స్ప్రెషన్, ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఎవరో మామూలు వాడు నువ్వు పాపరహితులు అంటే పోరాడు. అందుకని ఇప్పుడు రమణ మహర్షి గారి తల్లికి మార్క్స్ వచ్చినప్పుడు 12 గంటలు కష్టపడ్డాడు. రమణ మహర్షి గారి తల్లి గుండి మీద వేసిన చెయ్యి పొద్దున్న 8 గంటలకు వేస్తే సాయంత్రం 8 గంటల వరకు చెయ్యి అలా ఉండిపోయింది. అంటే ఆవిడ శుద్ధి చేయటానికి అవునా, అంటే ఆవిడ ఇంకా మామూలుగా అయితే చాలా ఆవిడకి ఇంకా చాలా శరీరాలు రావాల్సి ఉండాలి ఆవిడ శరీరాలు. అయితే ఇంకా వాసన ఉన్నాయండి ఆవిడకి, లోకవాసన ఉండే దేహవాసన ఇవన్నీ ఉన్నాయండి ఆవిడకి. ఇవన్నీ అనుభవంలోకి రావాలండి, ఇవన్నీ ఆవిడకి అనుభవంలోకి వచ్చే వరకు దేహాలు వస్తూనే ఉంటాయి. అవి ఏం చేశాడంటే నేనా అవి లోపల ఆ వాసన తాలూకు కర్మను అనుభవింపజేస్తూ ఒక వాసన వచ్చింది, ఆ కర్మ అనుభవింపజేస్తూ మళ్ళీ ఇంకో వాసన వచ్చింది, ఆ వాసన తాలూకు ఇలా కర్మ అనుభవించేస్తూ ఇలా ఏ వాసన బయటకు వస్తే ఆ వాసన ఆవిడకు అనుభవం తీసుకొచ్చాడు. అది ఏదైనా చెడ్డ వాసన ఉందనుకోండి ఆ చెడ్డ ఆవిడకు అనుభవంలోకి తీసుకొస్తూ, మంచి వాసన ఉందనుకోండి మంచి అనుభవంలోకి తీసుకొచ్చు. ఆ వాసనలు ఆవిడకి అనుభవ సూక్ష్మ లోకంలో ఆవిడకి అనుభవాలను తీసుకొచ్చి ఇంకా ఏమైనా వాసన ఉందని చూస్తే వాసన అంతా క్షయమైంటే అందుకన్నా చెయ్యి బయటకు తీయలేదు. నీకు లోపల నీకు ఏదో దోషం ఉన్నప్పుడు వాసనలు వచ్చేస్తా ఉంటాయి. నీకు వ్యక్తిభావం ఉన్నప్పుడు పలానా శరీరం నాది, పలానా మనస్సు నాది అని నీకు ఎప్పుడైతే ఉందో, పలానా పేరు నాది అని ఎప్పుడైతే అనుకుంటావో లోపల నీకు పాపం ఉన్నట్టే. ఎవరికి ఆ దోషాలన్నీ రమణ మహర్షి గారు తల్లిదండ్రులు బయటకు వచ్చేస్తుంటే 12 గంటల అనుదింపజేశాను ఆవిడ. ఉన్న అనుభవంలోకి రావాలి కదా, అది మరి స్థూల శరీరం రాకుండా సూక్ష్మ శరీరంలో అనుదింపజేశాను. అది అనుభవం పొందవలసిందే. స్థూల శరీరం రాకుండా సూక్ష్మ శరీరంలో అనుదింపజేసి ఆ జీవుణ్ణి విడుదల చేశాం. ఓ పాప రహించడా అంటే ఆ వాసనలు కూడా హనుమానులు లేవు. అంటే నేను నీ వాసనలు పోగొట్టడానికి ఏమైనా ఉంటే కదా నువ్వు పాపరహితుడు. నీలో ఏమైనా పాపం ఉంటే పోనీ నాకు చాలు, నేను ఏమీ కనపడతాను పాపరహితుడా. నువ్వు మాట్లాడిన ముందు భాషత్వానికి నీలో ఏమైనా దోషం ఉంటే పోనీ తీసేస్తాను ఈ తాకక. కానీ ఏమీ కనపడతాడు, భూతద్దం చూసినా ఏం కనపడతాడు, ఓ పాపరహితుడా అంటాడు అను రాముడు హనుమాన్. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్! ఏంటి వీడు మాట్లాడుతున్నాడు, చేతులు కదపడో, కాళ్ళు కదపడో, ముఖం అటు ఇటు తిప్పడో, ఏంటి అలా మాట్లాడే? చాలా ఆ కళలో కళ్ళు అటు ఇటు తిప్పడం లేదు, ఆ కళలో ఎక్కడ దోషం కనపడటం లేదు, వేరు బుద్ధి కనపడటం లేదు, అవయవాళ్ళు ఏం కదలటం లేదు, నూటంతో ఒక మాట ఒకటి వస్తుంది, ఆ మాట కూడా వేగంగా మాట్లాడటం లేదు, స్లోగా మాట్లాడటం లేదు, స్పీడ్గా మాట్లాడటం లేదు, గట్టిగా మాట్లాడటం లేదు, మనకు వినపడేలాగా మాట్లాడుతున్నాడు. మనకు కొంతమందికి అలవాటు ఏంటంటే దగ్గరగా ఉన్నప్పుడు కూడా గట్టిగా చెప్పేస్తారు. అలా మాట్లాడటం నాంజనేశాను. ఎంత రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆయన వినపడేటట్టే మాట్లాడుతున్నాడు. బాగా నెమ్మదిగా మాట్లాడటం లేదు అట్ని, బాగా గట్టిగా మాట్లాడటం లేదు, స్పీడ్గా మాట్లాడటం లేదు, మరి ఆగిపోయి స్లోగా మాట్లాడటం లేదు, యూనిఫార్మ్గా మాట్లాడుతున్నాడు. వీడు ఒక్క వేదం కాదు, ఎన్ని వేదాలు చదువుకున్నాడు లక్ష్మణాడు. మొత్తం ఎన్ని వేదాలు ఉంటే అన్నీ చదివేశాడు కావనీడు. ఎక్కడ వ్యాకరణ దోషం కనపడతలేదండి, అపశబ్దం నూటంత అపశబ్దం రావటాలేదండి. కళ్ళు తిప్పడేంటి, నోరు ఒకటే పని చేస్తాం కానీ శరీరంలో ఒక్క అవయవం కనపడదంటే, ఒక అవయవం కూడా అటు ఇటు కదలటలేదంటే, మన ముఖ్యమంత్రి గారు చేతులు ఎలా అంటలేదాడు అంటే ఇంక ఇది అలవాటు అయిపోయింది. అలా అలా ఒక మనిషి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. ఓ పాపరహితుడా ఏమన్నాడు అంటే నీకు ఏదైనా సహాయం చేద్దామని, సహాయం చేయడానికి ఏమి లేదు, పరిశుద్ధుడు. ఎవరు నువ్వు? పరిశుద్ధుడు అంటే జీవుడు పరిశుద్ధుడు. ఏమన్నాడు అక్కడ వాళ్ళ కర్మ జన్ములు అంటారు. ఏంటది అంటే దేహం ఏ పని కోసం వచ్చింది కానీ వాళ్ళ కర్మానుభవానికి కర్మానుభవం ఏమి లేదని వాళ్ళకి, అంటే కర్మ ఇక్కడ అనుభవించక్కడ ఏదో పని కోసం వచ్చింది అంతే. ఆ పని పూర్తి చేసుకుని ఆ దేహం వెళ్ళిపోతుంది. ఈ దేహంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ దేహం కాదని తెలుస్తూ ఉంటుంది. శరీరం వాళ్ళు శరీరం మరణించిన తర్వాత కూడా వాళ్ళు మృతదేహంలోకి వెళ్ళిపోతారు. దేవతా పురుషులు అయితే ఓ పాపరహితుడా. ఎంత మాట్లాడే ఆఖరి అంటాడు. ఆఖరి వీళ్ళు చెప్తారు, మేము సుగ్రీవుడితో స్నేహం కోసం వచ్చాం. మీ ముఖాలు చూస్తుంటే ఇది కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. రాముని లక్ష్మణ్ ఏమంటారంటే, మీ ముఖాలు చూస్తుంటే ఇది కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది కష్టకాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ పని ఏదో చెప్పండి. అది ఇది అంటారు సుగ్రీవుడితో స్నేహం చేయడానికి వచ్చాం. ఇప్పుడు హనుమంతుడు అంటాడు, ఆయన అవసరం నీకుంది, నీ అవసరం ఆయనకు ఉంది. ఏమంటాడు ఎవడు, నీకు సుగ్రీవుడు అవసరం ఉంది అంటున్నారు, సుగ్రీవుడు అవసరం నీకెంత ఉందో నీ అవసరం ఆ సుగ్రీవుడికి కూడా ఉంది. ఇద్దరు రాజ్యం పోగొట్టుకుని ఉన్నారు, వాడికి రాజ్యం పోయింది ఎవరికి? మీరు దశరథుడు వెళ్ళిపోమంటే మీరు అరణ్యానికి వచ్చేదాడు, వాడు తరిమేస్తే ఆడొచ్చాడు. వాళ్ళు చరిమిస్తే ఆడు ఎలా అరణ్యాలంటో తిరుగుతున్నాడు. మీరు దర్శనం వెళ్ళిపోమంటే మీరు ఎలా వచ్చారు? ఇద్దరికి రాజ్యాలు పోయినవి, ఇద్దరికి రాజ్యాలు పోయినవి. అయితే రామ నీ అవసరం సుగ్రీవుడికి ఉంది, సుగ్రీవుడి అవసరం కూడా నీకుంది. ఆ సబ్జెక్టులోకి వెళ్ళొద్దు మనం. మీకు కావాల్సింది ఏంటి? మాట క్లియర్ అంటే మీరు పరిశుద్ధులైతే, మీ జీవుడు పరిశుద్ధులైతే మీకు ఇంకా వికారం మాటలు రావు. అంటే ఎక్స్ప్రెషన్ జెంటిల్గా ఉంటుంది. వెదర్ ఇట్ ఈజ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్, వెదర్ ఇట్ ఈజ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, అంటే మీరు చేతితో ఏదైనా రాసినా మృదువుగా ఉంటుంది, తర్వాత నోటితో ఏదో మాట్లాడినా మృదువుగా ఉంటుంది. ఒకసారి ఒక మాట చాలు మొత్తం నీకున్న దుఃఖాన్ని ఆర్పేయటం. ఒక మంచి మాట చాలు నీకున్న అశాంతి అంతా ఆడిపోవటం. కొంతమంది ఇంటికాడ కొంచెం దారిద్ర్యం ఉన్నా మనసులో దారిద్ర్యంగా ఉండదు. ఇంటికాడ కొంచెం దారిద్ర్యం ఉన్నా మనసులో మటుకి రిచ్గానే ఉంటారు, మనసులో సంపన్నంగానే ఉంటారు వాళ్ళు. ఇంట్లో పేదరికమున్నా మన మనసులో పేదరికం ఎందుకు ఉండాలంటారు కొంచెం? ఇంట్లో పేదరికం ఉన్నా మన మనసులో పేదరికంగా ఉంటుంది ఎందుకన్నా? నువ్వు వాడికి ఏం భౌతికంగా ఏం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు అది మనసులో పేదరికం ఉంటే క్షేమం కో, మనసులో పేదరికం లేకపోతే నువ్వేం చేయలేకపోయినా క్షేమం కోరుతావు. నువ్వు నీ మనసులో నిశ్చయితనం అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. దాన్ని పుట్టింటికి దాన్ని పంపాలి. మనసుని ఎక్కడికి పంపాలి? దాన్ని పుట్టింటికి పంపాలి. ఈ సాధనలన్నీ దానికి ప్రాణాయామం అనండి, అది ఉపాసనలు అండి, ఇవన్నీ కూడా ఎవరికి? దానికి సాధన మనసును హృదయంలోకి పంపటం, హృదయంలోకి పంపటం, హృదయంలోకి దానికి పంపిన తర్వాత మనస్సు తన మూలం ఏంటి? హృదయం. హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కరిగిపోతుంది. మీకు సాధన ఏంటంటే ఇప్పుడు మనస్సు మనకు సహస్రంలో ఉంటుంది, సహస్రం అంటే బ్రెయిన్లో ఉంటుంది. మనం నిద్రపోయే ముందు హృదయంలోకి వెళ్ళిపోతుంది, నిద్రపోయే ముందు హృదయంలోకి వెళ్ళిపోతుంది, నిద్రపోయే ముందు. ఆ నిద్రపోయే ముందు హృదయంలో ఉంటుంది కదా, అంటే నిద్రలో మన హృదయంలో అది ఎంత సహజంగా ఉంటుందో పగలలో ఉంచాలి, అప్పుడు మనో నాశనం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన హృదయంలో రాత్రి భాగంలో మన మనస్సు ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అలా అది హృదయంలో తప్పుకున్నాక మనకు నిద్ర పట్టదు. మనస్సు హృదయంలోకి జారుకుంటేనే కానీ అది నిద్ర పట్టదు. హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది నిద్ర వస్తుంది మనకి. శిరస్సులో ఉన్న చేపు నిద్ర పట్టకపోతే మాత్రం ఏమైనా మింగాలి కానీ తొందరగా నిద్ర రాదు. ఎప్పుడైతే విత్తిడి అయిపోయిందో, ఉపసంహరించబడిందో, తన మనస్సు అక్కడ ఎక్కడైతే ఎక్కడైతే ఉదయించింది అక్కడ వెళ్ళిపోయాక నిద్ర వస్తుంది మనకి. ఇక్కడ మీరు రాత్రిలో మన నిద్రలో ఉండగా మనస్సు మనస్సును ఉదయంలో ఉంచడం మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేయటం లేదు. అలాగే మన ప్రయత్నంతో సంబంధం లేకుండా ఎఫర్ట్ కాకుండా ఎఫర్ట్లెస్గా అంత సహజంగా అంత సహజంగా పగల నీ మనస్సు ఉదయంలో ఉండగలిగితే అప్పుడున్న ఈశ్వరుడు అక్కడ స్ఫురిస్తాడు ఇక్కడ. ఇదే సాధన. దీనికి మీరు ప్రాణాయామం చేయండి, పెద్దల సహవాసం చేయండి, లేదా తీర్థయాత్రలకు వెళ్ళండి, లేదా పుణ్యకార్యములు చేయండి, నిష్కామ కర్మ చేయండి, లేదా ఈశ్వరు పట్ల భక్తి కలిగి ఉండి, ఈశ్వరు పట్ల ధ్యానం ఉంటుందండి, ఈశ్వరు పట్ల ధ్యానం కలిగి ఉండండి. అంటే మీకు భక్తి కుదిరితే ధ్యానం కుదురుతుంది, ధ్యానం కుదిరితే అంటే మీరు ధ్యానం చెయ్యక్కర్లేని ప్రత్యేకంగా మీకు ఈశ్వరు పట్ల భక్తి కుదిరింది అనుకోండి, మీరు ఉద్యమే ధ్యానం వచ్చేస్తుంది మీకు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే భక్తి లేరు, ధ్యానం చేయటం ఏదనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు కొంతమందికి ఏదో గంట అరగంట క్లాసులకు వెళ్ళి ధ్యానం చేసి వస్తున్నారు. కొద్దిమీద క్లాసులు పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి వస్తున్నారు. మీ ఇంటికాడ మీరు కూర్చుంటే మీకు భక్తి కనుక కుదిరితే అది ధ్యానంలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఇంకా మీకు భక్తి కుదరకపోతే ఆ క్లాసులకు వెళ్ళినా రాదు. ఇంకా మీకు పరమేశ్వరుడు పాదాలని మీ మనసు నిలబెడింది అనుకోండి, అక్కడ భక్తి కుదిరింది అనుకోండి, మామూలుగా జైనస్థితి వచ్చేస్తున్నా మీకు, అదే రావాలని ప్రత్యేకంగా కోరుకోకర్లేదు. ఈ భక్తి ఈ జ్ఞానము అంటే వాసనాక్షయానికి అన్నీ కూడా ఎందుకు వాసనాక్షయానికి అంటే మనస్సు యొక్క చేపలం ఎప్పుడైతే తగ్గిపోయిందో, మనస్సు యొక్క చేపలం ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు మనసు వాసన కూడా క్షయిస్తే వాసన క్షయించడం ప్రారంభమవుతుంది. మనస్సు యొక్క చేపలం వాండరింగ్ తగ్గిపోయింది అనుకోండి, జ్ఞానం చేయటం వల్ల భక్తి కుదరటం వల్ల నీకు వైరాగ్యం వల్ల మనసు చేపలు ఆగిపోయింది అనుకోండి, మనస్సు చేపలు ఆగిపోతే వాసనాక్షయం ప్రారంభమవుతుంది. మీకు లోపల వాసన ఒక్క వాసన మిగిలిపోతే పునర్జన్మలు వచ్చేస్తాయి. మన శరీరంలో అన్ని రోగాలు తగ్గిపోయి అనుకోండి, ఒక్క రోగం మిగిలిపోతే చాలా శరీరాన్ని చంపేస్తుంది. అలాగే మనం పునర్జన్మలకు అన్ని వాసనలు కాదు, ఒక్క వాసన సరిపోతుంది, ఆ వాసన మళ్ళీ జన్మను తీసుకొచ్చేస్తుంది. మనిషి చేయవలసిన సాధన హృదయంలో ఇష్టాన్ని ఏదో కనిపెట్టక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా, అంటే ఆయన గోచరించడానికి మనకు ఆయన ఆయన దర్శనం మనకు అవ్వటానికి ఏదైతే ఏ సంస్కారం అయితే మనకు అడ్డొస్తుందో దాన్ని ప్రయత్నం చేసి తొలగించుకోవటే సాధన గమ్యం. అది నువ్వు ప్రాణాయామం చేయి, లేకపోతే భగవంతుని ఉపాసించు, లేకపోతే ధ్యానం చెయ్యి, లేకపోతే వైరాగ్యం, దేనికైనా వైరాగ్యం. వైరాగ్యానికి జ్ఞానానికి వైరాగ్యం కావాలి, భక్తికి జ్ఞానానికి వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏంటంటే మన మనస్సు ప్రపంచంలో ఏ వస్తువు మీద ఓడకుండా ఉంటాం. మనుషుల మీద కానీ, పదార్థాల మీద కానీ, వస్తువుల మీద కానీ ఎక్కడ మన మనస్సు ఓడకుండా ఉంటుంది వైరాగ్యం. ఎక్కడ వాడకూడదు మన మనస్సు, ఎక్కడ వాడటం మనస్తే అది మనస్సు అని అప్పుడు దాని మూలానికి వెళ్ళి దాని మూలంలోకి ఏమైనా జారిపోతున్నారు. మనస్సు వైరాగ్యం అంటే ఎక్కడ చెలించింది అనుకోండి, అది ఎక్కడి నుంచి అయితే మనస్సు వచ్చింది అక్కడ జారిపోతుంది, అదే జారిపోతుంది, అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయి ఏం చేస్తుంది? కరిగిపోతుంది. మనస్సు గుణం ఏంటంటే హృదయంలోకి వెళ్ళినప్పుడేమో కృషిస్తుంది, చిక్కిపోతున్నది. అది మనస్సు శిరస్సులోకి వచ్చేప్పుడు నిజాన్నిస్తుంది. అది హృదయంలో ఉంచేస్తాం ఒక మామూలుగా, అంటే మీరు చెప్పారు రాత్రులు ఎలాగైతే హృదయంలో మన మనస్సు ఎంత సహజంగా ఉంటుందో రాత్రుల్లో నిద్రలో వీటి జాగ్రత్త అవస్థలో కూడా అలా మనస్సు హృదయంలో ఉంచగలిగితే ప్రయత్నం చేస్తే సాధన చేస్తే అంటే రాత్రుల్లో నీ మనస్సు హృదయంలో ఉంటాను నేను ప్రయత్నం చేస్తున్నావు ప్రయత్నం చేయటం. ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి మనసు హృదయం ఉంచడానికి, ప్రయత్నం చేస్తే హృదయంలోకి వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది, హృదయంలోకి వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే అసలు అది రాత్రులు ఎలాగే నిద్రలో ఎలాగైతే శిరస్సులోకి రాదో పగలు మన ప్రయత్నం లేకుండా అంత సహజంగా మన ప్రయత్నంతో ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎంతవరకు చేయాలంటే మన ప్రయత్నంతో సంబంధం లేకుండా హృదయంలో మనసు ఉండిపోయే స్థితి వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు వరకు సాధన చేయవలసింది, అప్పుడు వరకు ప్రతి మనిషి సాధన చేయవలసింది, లేకపోతే సిద్ధి కలగదాడు. ఆపరేషన్ చేసి మనిషిని మీరు ఆపరేషన్ రూమ్లో తీసుకెళ్తారు. ఆపరేషన్ చేసి మీరు ఎవరైనా ఆపరేషన్ చేస్తారనుకోండి, మీరు హాస్పిటల్ థియేటర్ ఉంటుంది కదా, ఆపరేషన్ చేసే రూమ్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాడిని లోపల ఆపరేషన్ ఎవడైతే చేయించుకుంటారో వాడిని లోపల గెంతేస్తారు. అక్కడ ఇప్పుడు డాక్టర్ గారు చేసుకునే పని డాక్టర్ గారు చేసుకుంటారు. నీకు అర్థం అవుతుందా? ఈ బయట గురువు చేసే సహాయం ఏంటంటే ఆ ఆపరేషన్కి అది వరకు మన మనసు ఏం చేస్తాడంటే మన మనసును ఏం చేస్తాడంటే లోపలికి పంపేస్తాడు. బయట గురువు చేసే సహాయం ఏంటి? లోపలికి పంపుతాడు. లోపలికి ఎంతవరకు పంపుతాడంటే ఆపరేషన్ థియేటర్ గుమ్మం దాకా పంపుతాడు బయట గురువు. తర్వాత ఇంకో గురువు లోపలికి రాడు, నిజమైన గురువు. వాడు ఏం చేస్తాడు, ఇది లోపలికి వెళ్ళాక అది చేయవలసిన సత్యరే చేసేస్తుంది. ఏది ఆ లోపల చైతన్యం, అయితే చైతన్యం అసలు ఈ పేషెంట్ డాక్టర్ గారికి అందాలి కదా. ఈ పేషెంట్ డాక్టర్ గారు అందకుండా పారిపోతే డాక్టర్ గారు ఏం చేస్తారు? ఈ పేషెంట్ అందాలి కదా అసలు డాక్టర్ గారు చేతికి. అదేవిధంగా ఇది లోపల లోపల గురువు ఆత్మగా ఉన్నాడు. రమణ మహర్షి గారిని ఎవరో నీ గురువు ఎవరంటే ఆత్మ అనివ్వడం. ఇక మరణానుభూతిని తీసుకొచ్చింది ఎవరు? ఆత్మ లోపల గురువు. నాకు బాహ్య గురువు లేకపోతేనే గురువు ఉన్నాడు. గురువు ఎవరంటే నాలుగు రేమలను ఆత్మ గురువు. అంటే ఈ ఆత్మకి ఎప్పుడైతే ఈ మనస్సు ఆత్మకు దొరికిందో నీకు అర్థమవుతుందే, లోపల ఆత్మనే వైద్యుడికి మనస్సు ఎప్పుడైతే దొరికిందో అప్పుడు ఈ మనసును కత్తిరించేస్తాడు. అది అవి సర్జన్ బయట గురి ఎక్కడికి తీసుకెళ్తాడు లోపలికి, అంటే ఈ థియేటర్లో వెళ్ళడం ఆ గేడు దగ్గర తీసుకెళ్తాడు. గేడు దగ్గర తీసుకెళ్తే లోపల ఎవరు తీసుకుంటారు? ఆయన డాక్టర్ గారు తీసుకుంటారు. అలాగే లోపల ఏమో ఎవరున్నాడు? లోపల డాక్టర్ ఉన్నాడు. అంటే లోపల వైద్యుడు ఉన్నాడు. వైద్యుడు చేతికి మనసును తీసుకెళ్ళి అప్పచెప్తాడు. కానీ ఈ మనసును వాడు లోపలకు లాగేసుకుని వాడు సర్జన చేస్తాడు, మనోనాశనం చేస్తాడు. బయట గురువు చేసే పని ఇది, లోపల గురువు చేసే పని అది. నిజమైన గురువు లోపల ఉన్నాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు. ఆడే నీకు బయట గురువు వాడు కాళ్ళు చేతులు తొలుక్కొచ్చాడు నీ కోసం. ఏం చేస్తా తొలుక్కొచ్చాడు వాడు? వాడు నీలాగా ఉంటాడు. నీ దేహం ఆడికి నీకు దేహం ఉన్నట్టే వాడికి దేహం ఉంటుంది. వాడు నువ్వు దేహమాత్రుడిగానే చూస్తావు, వాడుకు గురువును కూడా దేహమాత్రుడిగానే చూస్తావు. వాడు ఏం చేస్తా అంటే ఏ మాట మాట్లాడి నీతో ఏ మాట మాట్లాడినా, ఏ కౌరులు చెప్పినా, మీరు బాగున్నారా లేదని అడిగినా, మీరు భోజనం చేశారా లేదని అడిగినా, మీరు సుఖంగా ఉన్నారా శాంతిగా ఉన్నారా సంతోషంగా ఇటువంటి ఏ మాట అడిగినా వాడి గమ్యం ఏంటి? నీకు పాడి ఉందా, పంట ఉందా, ఇంటికాడ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, బాగుందా, ఇటువంటి మాట అడిగినా ఉడిగే మాట మనసుకు ఇవన్నీ అడిగినా వాడి గమ్యం ఏంటి? మిమ్మల్ని ఉడిగే నీ మనసును ఉడిగే రోజు తోలికెళ్ళటానికి నీ మాటలు తాత్పర్యం అవ్వదు. నీ మనసునే ఎక్కడ తోలికెళ్ళటానికి? నీ కుటుంబ కష్టాలు కూడా అడుగుతాడు గురువు. కానీ కుటుంబం కష్టకాల కోసం కుటుంబం కూడా అడగడం. నీకు అర్థమవుతుందే? ఆడు ఏదో ఏ మాట మాట్లాడినా మిమ్మల్ని ఆడు ఆడి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళా అక్కడ ఉంటుంది వాడు. ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ స్వప్న తుల్యం. ఇవన్నీ స్వప్న. ఇప్పుడు మనం అందరం చచ్చిపోతాం, చచ్చిపోతాం కొత్త ప్రపంచం అప్పుడు పంచిపోతారు. మరి కొత్త జీవులు వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు ఉంటారా 70 ఏళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త జీవకోటి వచ్చేస్తుంది. అంటే సృష్టి ఎంతకాలైతే నడుస్తూ ఉంటుందో అని జీవకోటి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సృష్టి వ్యాపారం లాగా ఉంటుంది. మనం వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, మనం వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ సృష్టిలోనే 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాం కదా. మన మా ఎక్కడ ఉందంటే నన్ను నేను ఉద్ధరించుకోవడం మానేసి, నన్ను నేను పవిత్రుని చేసుకోవడం మానేసి, నన్ను నేను బాగు చేసుకోవడం మానేసి లోకాన్ని ఎలా ఉద్ధరిందని ఆలోచిస్తూ ఉంటాం. ఇది మాయ. నువ్వు పుట్టకముందు లోకాన్ని ఎవరు ఉద్ధరించాడు? నువ్వు ఉద్ధరించావా? నువ్వు చచ్చిపోయాక లోకాన్ని ఉద్ధరిస్తావా? ఈ లోకంలోనే ఎంతకాలం ఉంటావు? ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉంటావు? ఇది బాగా ఆలోచించుకోండి. అంటే నిన్ను ఉద్ధరించుకుంటాంటే ఆ ఎక్స్టెంట్ వరకు లోకానికి మంచి జరుగుతుంది. నువ్వు బాగుపడుతున్నావు అనుకో, నువ్వు బాగుపడుతున్నావు అనుకో, ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, పోనీ కనీసం మీరు ఒక బాగుపడితే మిగతా వాళ్ళు అది బాగుపడ్డారు, మనం కూడా బాగుపడతాము, బుద్ధికి నువ్వు కారణం అవుతావు, సరిపోతుంది. అది సరిపోతుంది, అందుకంటే అదనం అక్కర్లేదు. మీరు ఎవరు సత్కర్మ చేస్తున్నారనుకో, మీరు ఎవరితో చెప్పక్కర్లేదు చేయమని. వాళ్ళు సత్కర్మ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని బుద్ధి అలా కలుగుతుంది, మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మహాత్ముల పట్ల, మహర్షుల పట్ల, వివేకవంతుల పట్ల, జ్ఞానవంతుల పట్ల మమకారము వదిలిపెట్టద్దు. వాళ్ళతో అటాచ్మెంట్ వదులుకోకు. ఇంకా వాళ్ళతో అటాచ్మెంట్ వదులుకుంటే సడన్ గా నీకు మంచి బుద్ధి పోతుంది. విశ్వాసపరులకు మరణమే ఉంది. విశ్వాసపరులకి మరణం ఎక్కడ? నీ గురువు పట్ల సజీవమైన విశ్వాసం ఉందనుకోండి, అది ఇప్పుడు రమణ గురువు ఉన్నాడు అనుకోండి, అది ఇంకో గురువు, నీకు సజీవ రమణ గురువు పట్ల నీకు సజీవమైన విశ్వాసం ఉందనుకోండి, ఈ శరీరం చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరం ఉన్నా నీ విశ్వాసం, నీ విశ్వాసమే భగవాన్ ఆయన దగ్గర తీసుకెళ్ళేలా చేస్తుంది. విశ్వాసపరుడికి మరణం ఎక్కడ ఉన్నది అంటే, అది శరీరం పోయినా కొత్త శరీరంలోకి వెళ్ళినా నువ్వు ఏ శరీరంలో ఉన్నా నీ విశ్వాసమే గురువుని పొందేలా చేస్తుంది. అంటే విశ్వాసపరుడికి మరణం లేదు, ఆ శరీరం పోవచ్చు, కొత్త శరీరం రావచ్చు, కానీ ఆ కొత్త శరీరం ద్వారా కూడా వాడి వాడి ఈశ్వరి పట్ల విశ్వాసం విడిచిపెట్టాడు కదా, ఆ కొత్త శరీరంలో కూడా ఆ రకంగా వాడికి ఈశ్వరి లభ్యం అవుతాడు. విశ్వాసపరుడికి మరణం ఉన్నదా? దీర్ఘ భక్తి దీర్ఘంగా ఉండాలి. బైబిల్ చెప్తాడు భక్తి దీర్ఘంగా ఉండాలి, శనివారం ఉండే ఆదివారం లేకపోవడం కాదు, ప్రేమ దీర్ఘంగా ఉండాలి. అంటే కొంతమందికి ఒకరోజు రెండు రోజులు అంతే, ఆ కోరికను ఎలా పది రోజులు వేస్తూ ఉంటారు, అలా కాదు. అకారణ భక్తి ఉండాలి, అకారణ భక్తి దీర్ఘంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, ప్రేమ దీర్ఘంగా ఉండాలి, ప్రేమ దీర్ఘంగా ఉండాలి, విశ్వాసము దీర్ఘముగా ఉండాలి. ఇంక దీర్ఘంగా లేకపోతే ఈ భక్తులు భక్తులు భక్తి లేని వాళ్ళు భక్తులు ఎప్పుడు అవమానం రావాలి కనిపెట్టుకుంటారు. నీ బాగా అర్థం చేసుకోండి, భక్తి లేని వాళ్ళు భక్తులు ఎప్పుడు అవమానపడుద్దామని టైం కోసం కనిపెట్టుకుంటూ ఉంటారు. అయితే నీ భక్తి దీర్ఘంగా లేకపోతే వాళ్ళు ఎప్పుడు అవమానించేటప్పటికి నీ భక్తి చెడిపోతుంది, పొంచి ఉంటారు. భక్తి లేని వాళ్ళు భక్తి ఉన్న వాళ్ళని అవమానం చేయడానికి పొంచి ఉంటారు. అంటే విశ్వాసము దీర్ఘముగా ఉండవలను, ప్రేమ దీర్ఘంగా ఉండవలను, పరమేశ్వరుడి పట్ల మీకున్న భక్తి దీర్ఘముగా ఉండ, అంటే మీ దేహం పోయినా విశ్వాసం కంటిన్యూ అయిపోయి దీర్ఘం అంటే మీ శరీరం 70 ఏళ్ళు ఉంటుంది, తర్వాత చనిపోతుందంటే మీ విశ్వాసము కంటిన్యూ అయిపోవాలి, అది దీర్ఘముగా ఉండవలను. ఈ లోపల మీకేదో రోజులు మీకు మీకు ఏ రోజులు రోజులు మారినాయి అనుకోండి, మీ పరిస్థితులు మారినాయి అనుకోండి, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అవమానం చేస్తున్నారనుకోండి, మాటలు చెప్తున్నారండి, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారనుకోండి, రకం భాషం ఏదైనా ఇబ్బందులు పెడుతున్నారనుకోండి, ఈ పరిస్థితులను చూసి మీ భక్తి దీర్ఘం కాకపోతే, మీ భక్తి పొడుగ్గా లేకపోతే బయట సంఘటనలు చెదిరిపోయి జారిపోతాయి. ఎప్పుడు దీర్ఘంగా లేకపోతే, దీర్ఘంగా ఉండవరను, దీర్ఘంగా ఉండదనుకోండి మీ జనం ఎదురు దెబ్బలు తగిలిన ఎన్నుకొని వదిలేస్తారు. విశ్వాసపరుడికి మరణం ఎక్కడ ఉన్నది? విశ్వాసపరుడికి చాలేంటి అంటే మరణానంతర జీవితంలో కూడా గురువుతో ఆడ అనుబంధం కంటిన్యూ అయిపోతాను. గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి వీళ్ళు చేర్చుకునే వరకు వెంటాడతాడు. జంతువుని వేటగా ఎలా వెంటాడతాడో అలాగే విశ్వాసపరుడు గురువు ఎలా వెంటాడి వాడు ఏ శరీరంలో ఉన్నా తనడు మళ్ళీ తన చేత ఆకర్షించుకోబడి తన తన స్వరూపం పొందే వరకు గురువు విడిచిపెట్టాడు, వాడు గురువు అంటాడు. వాడు బోధ గురువు, బాధ గురువు కాదు. వాడు బోధ చెప్పేసి వదిలేయడు, బోధ చెప్పేసి వదిలేయడు. ఆ స్థానంలోకి మిమ్మల్ని దొరిలించుకుని వెళ్ళటానికి చూస్తాడు వాడు గురువు. మాటలు చెప్పి వదిలేయటం కాదు, వాడు మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు ఏ స్థానాన్ని పొందాలో ఆ స్థానానికి వెళ్ళే వరకు మిమ్మల్ని పిది మొగ్గలు వేస్తున్నా దొరిలించుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ లోపల పిది మొగ్గలు వేస్తూ ఉండొచ్చు, ఈ లోపల కాళ్ళు జారుతూ ఉంటాయి, నోరు జారుతూ ఉంటుంది, కానీ దీర్ఘమైన విశ్వాసం అవసరం. విశ్వాసం గల వాళ్ళకి, ప్రేమ గల వాళ్ళకి, భక్తి గల వాళ్ళకి స్వామేమిటి వాళ్ళకి, తర్వాత శరీరంలో కూడా వాడు భక్తి కంటిన్యూ అయిపోతుంది పరమాత్మను పొందే వరకు. వాళ్ళకి చావు ఏముంది? విశ్వాసహీనుడికి చావు, కానీ విశ్వాస పనులకి చావు ఎక్కడుంది? ఏదైనా లోకంలో మీకు ఏదైనా అవమానాలు వచ్చినా కంగారు పడకండి, అది అవమానాలు చేయడానికి పొంచి ఉంటారు, దాక్కుని ఉంటారు, వీళ్ళు ఎప్పుడు జరుగుతారని దాక్కుని ఉంటారు. దేనికి? మనకు బహుమానాలు ఇవ్వటానికి కదా, అవమానాలు చేయటానికి. అది దుష్టుడు యొక్క లక్షణం. భక్తిహీనుల యొక్క లక్షణం వాళ్ళు పొంచి ఉంటారు. విశ్వాసపరుడికి మరణమేలా, శరీరం పోతే పోవుగాక ఇటువంటి శరీరాలు 90 రాస్తాయి, కానీ విశ్వాసపరుడికి మరణం లేదు. ఏదో శరీరం, ఈ శరీరం పోయినా ఏదో శరీరంలో ఉండగా ప్రభు తనను ఐక్యం చేసుకుంటాడు. నేను అది విశ్వాసం అంటూ ఉంటే అదే నిజమైన సొమ్మదే. అంటే పురాణంలో చెప్తారు శ్వాస పోయినా విశ్వాసం పోటకూడదని. ఏం చెప్తారు? ఈ ముక్కులో గాలి శ్వాస బయటకు వెళ్ళిపోయినా విశ్వాసం పోకూడదు. ఈ పుస్తకం చేసినా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఇక్కడ 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 వికారాలు పొందొద్దు అంటున్నాడు. అంటే మీకు ఒకసారి ప్రారంభాన్ని బట్టి సుఖాలు కూడా వచ్చేస్తాను, భోగాలు కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చి వీటిని చూసి మనస్సును పాడు చేసుకోకండి. వికారం పొందద్దు. అలాగే సుఖాలు ఎలా వస్తాయో దుఃఖాలు కూడా వస్తాయి. దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అది మాయ. ఆ సుఖము మాయ, ఆ దుఃఖము మాయ. అప్పుడు పొంగిపోవద్దు, ఇప్పుడు కుంగిపోవద్దు. మీ బ్రెయిన్ అంటే ఆ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మీ మనస్సును బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. ఏమంటున్నాడు భగవంతుడు? గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మీ మనస్సుని బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోండి. అలా నేర్చుకుని మీ మనసు రిబూట్లో పడిపోతుంది. అవి ఎందుకు సాగించాలంటే మీకు మీకు బయట నుంచి ఒకసారి మీకు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వస్తాయని ఎప్పుడు ఇలా ఉంటాయనుకోకండి. మరి చెడ్డ రోజులు వచ్చేస్తాయి, చెడ్డ రోజులు వస్తాయని ఎప్పుడు ఇలా ఉంటాయనుకోకండి. అవి వెళ్ళిపోతాయి. పిఠాపురం మహారాజు గారు చనిపోయే ముందు ఆడి దగ్గర పనిచేసిన జవాను ఇంటికా అన్నం పెట్టుకెళ్లి క్యారేజీ పెరిచాను రోజులు వెళ్ళాను. పిఆర్ కాలేజీ కాకినాడ కాలేజీ ఆయన కట్టించారు. అంటే మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు మన రోజు వెళ్ళి వెళ్ళిన ఈ లోపల ఎన్ని రకాలుగా మారుతుందో రోజులు చెప్పలేదు. ఇవన్నీ నిజం కాదు. ఒకసారి అదృష్టం అంటాడుతుంది, ఒకసారి దురదృష్టం అంటాడుతుంది. ఇవన్నీ మాయే. ఈ రెండు కూడా అది మాయే, నీ అదృష్టం మాయే, దురదృష్టం మాయే. అంచేట్లా నీ అదృష్టం వచ్చినా మనస్సు పొంగిపోకూడదు, దురదృష్టం వస్తే కుంగిపో. దాన్ని బ్యాలెన్స్ చేయండి. అలా బ్యాలెన్స్ చేయటం మీరు నేర్చుకుంటే మీ మనస్సు ఎక్కడి నుంచి వచ్చి ఆ గూట్లో పడిపోతుంది. ఎక్కడ పడిపోతుంది? ఆ బూట్లో పడిపోదు. ఆ సంపదంతా ఈశ్వరుడే. ఇప్పుడు నదిలో నీళ్లు తెచ్చుకుని నీళ్ళు నాయి నది నీళ్ళు కాదు ఈ నీళ్ళు నాయి నాయి అనుకోవడం అంతకో నీకు 10 రూపాయలు అంటే నాయి అనుకోవడం. ఈ సంపదంతా పరమేశ్వరుడే. సంపదంతా పరమేశ్వరుడే. నీ కోటాకి ఏదో ఇస్తారు కొంత, అది నాది నాది అనుకుంటారు. మీరు నాదనుకున్నప్పుడు కూడా ఈశ్వరుడే. ఈ కొండల నీళ్ళు నాయి నాయి అనుకున్నప్పుడు కూడా నీళ్ళు నది నది నీళ్ళు. అది ఠాకూర్ చెప్పింది. ఇప్పుడు కొండలో నీళ్ళు నాయి నాయి అనుకున్నప్పుడు కూడా నీళ్ళు ఎవయ్యి నదియే. నీకు అర్థం వచ్చిందా? అలాగే నీకు ఏదైనా 10 రూపాయలు సంపద వచ్చినా నీ ప్రారంభానికి అది కేటాయించాడు ఎవరు? ఈశ్వరుడు. అది నాది నాది అనుకుంటా, అది కూడా మాయ. అసలు సంపద అంతా ఈశ్వరుడే. సొమ్ము గలవాడు ఈశ్వరుడు. నీకు అర్థమవుతుంది, సొమ్ము గలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంతా ఈశ్వరుడే. నీ దేహ ప్రారంభాన్ని బట్టి కొంచెం కేటాయిస్తాడు. ఒకసారి ఇచ్చేస్తూ ఉంటాడు, ఒకసారి లాగేసుకుంటా ఉంటాడు. నీకు అర్థమవుతుంది? ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ మాయ కూడా. ఇవన్నీ అవి చూసి మీరు వికారం పొందొద్దు. అది ఇక్కడ భగవంతుడు చెప్తుంది. అవి చూసి మీరు వికారం పొందితే మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ అంతర్ముఖం అవ్వదు. అంతర్ముఖం ఇచ్చిన కానీ అంతర్దృష్టి రాదు. అంతర్దృష్టి వస్తున్నా కానీ అది ఆత్మాకారం చెందదు. ఓ హనుమంత, నీ అంతఃకరణం ఎంత పరిశుద్ధమగా ఉన్నది. యాక్చువల్ ఏంటంటే హనుమంతుడికి ఏం అక్కర్లేదు. రాముడికి సొంత పని ఉంది, కృష్ణుడికి సొంత పని ఉంది, కానీ హనుమంతుడికి సొంత పని లేదు. ఇక బాహ్యంగా చూస్తే అలా అనుకుందాం. నీ అంతఃకరణం ఎంత పరిశుద్ధమగా ఉన్నది. దేవుడు ఆశ్చర్యపోవటం ఏంటండి, రాముడు దేవుడు అనుకుంటున్నాం కదా, హనుమంత నీ అంతఃకరణము ఎంత పరిశుద్ధం కదా, ఎంత పరిశుద్ధమైన అంతఃకరణం వాడు ఆత్మసుఖం అందుబాటు లేకుండా ఎలా ఉంటాడు. ఎక్స్ప్రెషన్ చూడండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అవి మనం చెప్పలేమండి ఆ మాటలు. వాల్మీకంటే ఋషి కాబట్టి చెప్పాడు, నీ అంతఃకరణము నీ అంతఃకరణం అంత పరిశుద్ధముగా ఉన్నప్పుడు, హనుమంత అంత పవిత్రంగా ఉన్నప్పుడు, ఆత్మసుఖం ఆ అంతఃకరణ పవిత్రమైన అంతఃకరణానికి, పరిశుద్ధమైన అంతఃకరణానికి, ఏకాగ్రమైన అంతఃకరణానికి, నిర్మలమైన అంతఃకరణానికి, నిశ్చలమైన అంతఃకరణానికి ఆత్మసుఖం అందకుండా ఎలా ఉంటుంది. ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చెవులను వాళ్ళందరూ వినండి. అదే నాకు ఆత్మసుఖం అక్కర్లేదు అనుకుంటారు ఎవరండి, హనుమంతుడు అనుకుంటాడు ఆత్మసుఖం అక్కర్లేదని వచ్చి పడి నీళ్ళ పడిపోతుంది ఆడికి, ఇంకా మీద పడిపోతుంది, ఇక్కడ అర్హత ఉంది, యోగ్యత ఉంది, అంతఃకరణ పరిశుద్ధి, ఆడికి అక్కడే వచ్చి మీద పడిపోతున్న మోక్షం వచ్చాడు మీద పడిపోతుంది. ఇది ఆ దేహం ఏదో ఆ దేహం ఏదో పని పని నిమిత్త ఆ దేహం ఏదో పని చేయాలి కాబట్టి అక్కడ దేహం ఉంది, కానీ అక్కడ దేహంతో పని లేదు. హనుమంత నీ అంతఃకరణ ఇక్కడ బాగా సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి, నీ అంతఃకరణం ఎంత నిర్మలంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉంది, ఎంత నిశ్చలంగా ఉంది అని చెబుతూ, అంత నిశ్చలంగా ఉన్న అంత అంతఃకరణం అంత పవిత్రంగా ఉన్నవాడికి ఆత్మసుఖము ఆత్మశాంతి బ్రాహ్మీ స్థితి అందకుండా ఎలా ఉంటుంది హనుమంత. అంటే నువ్వు మోక్షంలో ఉన్నావు అని చెబుతున్నావు ఏంటంటే నేను నీకు చేసే సహాయం అక్కర్లేదని చెబుతాను. ఏది రోగం లేనప్పుడు డాక్టర్ అయితే డాక్టర్ ఏం చేస్తాడు అక్కడ, ఏదైనా రోగం ఉంటే కదా, ఆయనలో బలహీనతలేమి లేవు ఎవరికి, హనుమతికి నేను చేసేదేమి లేదు. ఎంత పవిత్రంగా ఉంది నీ అంతఃకరణం, ఇక్కడ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి, అంత అంతఃకరణం అంత పవిత్రంగా ఉన్నప్పుడు, అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు లోపల వస్తువు తాలూకు సుఖం నీకు తెలియకుండా ఎలా ఉంటుంది. అంటే నువ్వు జ్ఞానివే అని చెప్పకుండా అని చెప్పేస్తున్నాడు రాముడు. దీని ఏమంటారు, చెప్పకుండా చెప్పటం, దీని ఏమంటారు చెప్పకుండా సార్. నువ్వు ఋషివి యోగివి అలా అంటలేదు ఎవరిని, హనుమంతుని నువ్వు ఋషివి యోగివి, నువ్వు రామకృష్ణ పరమహంస, నువ్వు రమణ మహర్షి అలా అంటలేదు ఎవరిని, హనుమంతుని. నీ అంతఃకరణం అంతఃశుద్ధిగా ఉన్నది, నీ బుద్ధి అంతఃశుద్ధిగా ఉన్నది, అంత నిర్మలంగా ఉన్నావు నువ్వు, ఎంత నిర్మలంగా ఉన్నావు, అవయవాలు ఏమని చెప్పవు, కళ్ళు చెప్పటాలే అంటే మనం ఇలా కళ్ళు తిప్పేస్తాం ఎవరిని కోపం వచ్చింది. అసలు లోపల మీకు అసూయ ఉంటే కళ్ళు చూస్తే తెలిసిపోతాయి. లోపల మనం అసూయ లేదనుకోండి, మనకి లోపల అసలు చెడ్డవాసం లేవనుకోండి, మన మనస్సు మనస్సు మాట వదిలేయండి. అలా అంతఃకరణం గురించి చెబుతున్నాడు ఎవడ రాముడు, మన కళ్ళు కూడా చాలా నిర్మలంగా ఉంటాయి. అటువంటి పవిత్రమైన నేత్రాలను చూస్తే మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే జ్ఞానం పొందాలనే, జ్ఞానం పొందాలనే తపన వచ్చేస్తుంది మనకు. జ్ఞానం పొందాలనే ఆ తపస్సు అంటేనే బ్రహ్మం, అంటే జ్ఞానం పొందాలనే తపన వచ్చేస్తున్నా, తపనే మనల్ని బ్రాహ్మణ్యస్థితికి తీసుకుపోతుంది. బ్రాహ్మణ్యస్థితికి అందుకే సజ్జనులతోటి సహవాసం విడిచిపెట్టకు, అవసరమైతే మమకారాన్ని కూడా పెంచుకో, అది భాగవతం, మమకారాన్ని కూడా పెంచుకో. అవసరం అనుకుంటే సజ్జనులతోటి మమకారం కూడా పెంచుకో, పెంచుకంటే నీ పవిత్ర నువ్వు పవిత్రుడు అవటానికి, నీ జ్ఞాననాత్రం నీ 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 నీపులో జ్ఞాననాత్రం వికసించటానికి. భగవాన్ గారు ఈ మాంసంతో తయారు చేసిన ఈ నేత్రాలకి ఇదంతా కొండ కింద కనిపిస్తుంది, జ్ఞాననాత్రం వచ్చాక చూస్తే ఇదంతా తేజ స్వరూపమే. ఏ మాంసపు కళ్ళుతో చూస్తుంది ఇదంతా కొండ కింద కనిపిస్తుంది, నీకు లోపల జ్ఞాననాత్రం విరసించాక చూస్తే ఇదంతా తేజస్సే, ఈ కొండంతా తేజస్సే, ఆ తేజస్సు ఊరికే గుట్ట కింద నీకు కనిపిస్తుంది అంతే. నా క్రింది గతిని మార్పు మారినా చాలా ఏంటది, అంటే క్రింది గతి అంటే దేహానికి సంబంధించిన గతి, అంటే క్రింది గతిని మార్పు అంటే ఈ భౌతికమైన దేహంలో ఈ పట్టులో పడున్నాను, అంటే నా అహంకారం అనే పిడికిల్లో పడి ఉన్నాను, నేను నా అహంకారం అనే పిడికి ఆ పిడికల్లోంచి విడిపించబోతుంది. ఎవరికి సాధ్యమవుతుంది విడిపించడానికి? కొన్ని రికమెండ్ చేయడానికి తగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ భౌతిక ఈ అహంకారం అనే పిడికల్లోంచి బయటికి తీసుకురా, నీకు సాధ్యం కాకపోతే ఎవరికి సాధ్యం అవుతుంది? అరుణాచలం ఇస్తాడు మరి నీకు రికమెండేషన్ వీడికి ఉపకారం చేయడానికి, నీకు రికమెండేషన్ వీడికి ఉపకారం చేయమని నీకు ఎవరైనా సిఫార్సు చేయడానికి ఎవరున్నారో అరుణాచలం ఇస్తాడు? ఎవరు చేయగలరు ఇస్తాడు సిఫార్సులు? సిఫార్సులు ఎవరు చేస్తారు? నా క్రింది గతిని మార్పు మారినాచల అంటే చాలా మంది వాళ్ళు దేహమే సర్వస్వం అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే ఆ బుద్ధిని పోగొట్టి ముందని కొంతమందిగా దేహమే శవం ఒకటి, ఇంకేం లేదు ప్రపంచానికి శవం ఒకటి సర్వస్వం అనుకుంటారు. ఇది భగవాన్ చెప్పింది, మీరు లోపల ఉన్న వస్తువు మీకు గోచరం అవడానికి తనంతరం తానే గోచరం అవుతుంది. అది ఉండటం వల్లే జరిగిపడతా ఉంటుంది. అది ఉండటం వల్లే మీ సాధనలన్నీ దేనికంటే సత్పురుషులతో సహవాసమైనా మీరు ఒక మంచి పనులు చేసినా తీర్థయాత్రలకు వెళ్ళినా ఈ సాధనలన్నీ దేనికంటే దేహబుద్ధి పోవటానికి, దేహాభిమానం పోవటానికి సాధనలను. ఎప్పుడైతే దేహాభిమానం మనస్సు దేహాభిమానం ఇడిచిపెట్టేసిందో, దేహబుద్ధి ఎప్పుడైతే మనస్సు ఇడిచిపెట్టేసిందో, వెళ్ళి తన 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 మూలంలోకి వెళ్ళి దొరికించుకుంటే వెళ్ళి పడిపోదు. ఈ పుస్తకం నేను చేతుడు వెళ్ళిస్తే భూమి మీద ఎలా పడిపోదు? ఈ అహంకారం అనే పిడికిల నుంచి నన్ను విడిపించారు ఆచరిస్తాడు. నన్ను విడిపించి నువ్వు విడిపించకపోతే నీకు సిఫార్సు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఈ ఒక్క వాక్యం కూడా రాసుకోండి. హనుమంత, నీ అంతఃకరణే అంత పవిత్రంగా ఉన్నది, అంత పరిశుద్ధంగా ఉన్నది ఏంటి? ఆకాశ గంగలా ఉందంటే, మీరు వర్షం కురుస్తుంటే మీరు చెంబు పట్టుకోండి చూసా, నీళ్ళలో నలకలు ఉండవు. ఆ నీళ్ళలో ఆకాశగంగలో నలకలు ఉండవు. నీ మనస్సు అలా ఉందండి, అంత నిర్మలంగా ఉంది, ఎక్కడ నలకలు కనపడతాడు అంటుంది. ఇటువంటి అంతఃకరణ ఉన్నవాడికి ఆత్మసుఖము ఆత్మశాంతి అందకుండా ఎలా ఉంటుంది? అని మంత నువ్వు ఆ జ్ఞానమైన చెప్పటం అన్నమాట. నువ్వు జ్ఞానమైన చెప్పటం ఏదో తిరగే చెబుతున్నాడు. నువ్వు మహాజ్ఞానం అని చెప్పడం లేదు. ఆత్మసంతోషము ఆత్మసుఖం ఆత్మశాంతి నీకు అందకుండా ఉంటుందే, అంత పవిత్రమైన అంతఃకరణం గలవాడికి. అంత పవిత్రమైన అంతఃకరణ వాడు, అంతఃకరణ కలిగిన వాడికి అలౌకిక సుఖం అలౌకిక సుఖం స్ఫురించకుండా ఉంటుందా? హనుమంత అంటే లోకంతో దేహంతో సంబంధం లేని సుఖం. ఏంటది దేహంతో లోకంతో సంబంధం లేని సుఖం ఆ పవిత్రమైన అంతఃకరణలో నీకు స్ఫురించకుండా ఉంటుందా? అంటే స్ఫురిస్తానని చెప్పటం లేదు, స్ఫురించకుండా ఎలా ఉండగలదు? మీరు కూడా స్థితికి వచ్చేలేదు. హనుమంతుడికి అంది అంటే మీకెందుకు అందదు? హనుమంతుడికి అందుతోంది కదా. ఎక్కడ ఇప్పుడు అంతఃకరణ పవిత్రంగా హనుమంతుడిగా సుఖం ఉంది, అలా మీకు అందుతుంది. ఇంకా వస్తువు మీ లోపల కూడా ఉంది, అది మీకు కూడా అందిస్తుంది. అక్కడ ఎప్పుడు అందుతున్నాను, ఇప్పుడు వచ్చేసి నీకు చెప్పడం అది. భగవంతుడు దేనికైనా సమర్థులే, భగవంతుడు దేనికైనా సమర్థులే. ఎప్పుడో వస్తుంది అనుకున్నది, ఈ గంటలో వచ్చేసి మీకు ఆయన దయ ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటే. శంకరాజు గారు గొప్ప రామభక్తుడు. శంకరాజు గారు గొప్ప రామభక్తుడు. శబరి నీకేం అదృష్టం పట్టిందమ్మా? ఎవరికి పట్టి? నీకున్న అదృష్టం, నీకు వచ్చిన అదృష్టం, నీకు వచ్చిన భాగ్యము శబరి నీ భాగ్యం. ఏమని నీ కవిత్వంలో రాయగలను కృతుల్లో? అంటే అది కృతులు రాసే శంకరాజు సంగీతం అని ఉంటుంది పద్యాలు పాటలు అంటారు. కొంతమంది కృతులు అంటారు, కొంతమంది శంకరాజు పాటలు అంటారు. శబరి నీ భాగ్యం ఇట్టిదని నేను ఆ కృతులు ఎలా రాయగలనమ్మా? అదే ప్రారంభం ఎలా ఉంటుందంటే, ఒక ఋషి దగ్గర కలిపాడు చూడటానికి, ఎవరు రాముడు. ఆ దుష్టుడు దేవేంద్రుడు ఏదో మాట్లాడటం పన్నెండు వచ్చాడు. ఈ రాముడు రావటం చూశాడు, ఈ రాముడు రావటం చూశాడు అంటే లక్ష్మణుడు సీత దగ్గర కాపలా పెట్టాడు, ఒక్కడే వస్తున్నాడు రాముడు ఈ ఋషి దగ్గరికి. ఆడి పేరు ఏదో ఋషి, శరభంగమ ఏదో ఋషి ఉందా, ఏ ఋషి అయితే ఋషి వాడు దర్శించుకోవడానికి వస్తున్నాడు. ఆయన స్వయంగా పరమాత్మ అయినప్పటికీ ఆ సత్పురుషుల పట్ల గౌరవం చూడండి. ఈ ఋషి ఉండడంలో ఏది ఉండదు, ఆయనే అయినప్పటికీ ఈయన్ని దర్శించుకోవడానికి వస్తున్నాడు. అసలు దేవేంద్రుడు ఇంతో మాట్లాడుతున్నాడు గౌరవ మాట్లాడి తొందర తొందరగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే రాముడు వస్తున్నాడు నేను చూడటానికి, రాముడు నేను చూడటానికి వస్తున్నాడు, ఆడు రాకుండానే వెళ్ళిపోవాలి, ఆడు వచ్చాక ఆడు నన్ను చూశాడనుకోండి ఆడు వచ్చిన పని మర్చిపోవచ్చు. ఆడు ఈ భూమి మీదకే వాడి భీమి మీదకి ఏ పని మీద వచ్చాడో పని ఆడు మర్చిపోవచ్చు, ఆడు కనపడకుండా వెళ్ళిపోతాను కనుక పారిపోయాడు. తర్వాత ఋషి ఇక నా టైం అయిపోయింది నిన్ను చూడటానికి, కళ్ళు ఇంతవరకు ఈ శరీరం ఇక్కడ నిలబడింది రామ, నిన్ను చూడటానికి ఈ శరీరం ఇంతకాలం నిలబడింది, నా దేహయాత్ర ముగిసిపోయింది అని తన దేహం చాలించే ముందు పలానా చోట శబర నీకోసం ఎదురు చూస్తాను, ఆ శబరకు దర్శనమిచ్చి మిగతా పనులు చేసుకో అన్నాడు. అది ఆ శబర ఎంత అదృష్టవంతుడు, ఇది చనిపోయే ముందు ఈ ఋషి పలానా చోట శబర నీకోసం ఎదురు చూస్తుంది, నీకేమైనా పనులుంటే ముందు శబరకు దర్శనం ఇచ్చాక మిగతా పనులు చూసుకోమని చెప్ప ప్రాణం విడిచిపెట్టాడు. ఎవరు శరభంగ మహర్షి ఎవడ ఋషి పేరు, ముందు శబరకు దర్శనం ఇచ్చి మిగతా పని ఉంటే చూసుకో. శబరికి ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే గొప్ప దయగల అంతఃకరణ. ఏంటో వివరం, గొప్ప దయగల గొప్ప విపరీత, ఆవిడికి శరీరంలో ఎముకలు మాంసం అంతా దయ, ఆవిడికి శరీరం లేదు అసలు ఎముకలు మాంసం అంతా దయ. ఆవిడికి పెళ్లి పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టారు ఆవిడకి పెళ్లి, శబరికి ఇంటికే పెళ్లి చేయడానికి ముహూర్తం పెడితే తర్వాత వాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా తింటున్నారు పెళ్లిళ్ళకి మాంసాలు అది తినేస్తారు, 50 గొర్రెలు 50 మేకలను వేసేస్తున్నారు ఇప్పుడు. ఆ శబరి వెనకబడిన జాతులు వాళ్ళమ్మ, శబరి ఎవరు వెనకబడిన జాతులు. ఇంకా 2 రోజులు పెళ్లి అనగా మేకలనే గొర్రెలు తీసి కట్టేశారు అక్కడ ఇంటి దగ్గర. అంటే ఈ అది మామూలుగా శబరి ఏమన్నంటే ఈ గొర్రెలు మేకలు నేను చూలు పెట్టి కట్టారంటే ఇంకా 2 రోజులు నీ పెళ్లి కదా ఇక్కడ చంపేసి మాంసం వండేస్తారని చెప్పాడు. ఇదేంటి నా పెళ్ళేంటి వాటిని జంతువులు చంపేయడం అంతే మాంసం పెడతాను వచ్చిన వాళ్ళు అందరికీ. ఆ రోజు ఇంక పెళ్ళింది 2 రోజులు కనుక పారిపోయాను, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి జంతువులు అందరూ చంపేయటండి అంత దయ కలపడం, అంటే నేను పెళ్లి చేసుకోవడం ఏంటి జంతువులు అందరూ చంపేయటం అలా పారిపోయింది. అయితే అదృష్టి ఎక్కడ కలిసి వచ్చిందంటే వెళ్ళి వెళ్ళి మంచి మతాన్ని మార్చి చేసినప్పుడు అక్కడ దాని అదృష్టం కలిసి మన కర్మ కొలు తీసిన స్నేహాలు దొరుకుతాయి. మన పూర్వజన్మలో చేసుకున్న కర్మ కొలిదే మనకి స్నేహాలు జరుగుతారు, బంధువులు కూడా మన కర్మ కొలిదే దొరుకుతారు. బంధువులు అంతే స్నేహాలు అంతే, మన ప్రారంభాన్ని బట్టి ఆడి సిద్ధం అవుతారు. అయితే ఆయన ప్రారంభం పూర్వ ప్రారంభం ఎవరినా చెప్పదు సరిగ్గా వెళ్తే అండి, ఎక్కడికి వెళ్ళిపోకుండా చెదిరిపోకుండా నెమ్మదిగా అడవిలో ప్రయాణం చేస్తే మతం మహర్షి ఆశ్రమం కలిపడింది. దాని అదృష్టం పూర్వపుణ్యం బాగుంది, ఆ మతం మహర్షి దానికి ఎదుపు ఆశ్రమం వెళ్ళిపోయింది. ఆడు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు ఎవరికి, శబరికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అంటే అంతకుముందు ఆవిడకి ఆధ్యాత్మిక బలం లేదు, వైరాగ్యం ఉంది దయ ఉంది, ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాడు ఎవరికి, శబరే ఇంతకాలం నాకు సేవ చేశావు, నీ ప్రేమంతా సేవ రూపంలో చూపించావు. మామూలుగా సేవ చేయలేదు, మామూలుగా సేవ చేయ బతన్ మహర్షి చెప్తాడు, మామూలుగా నువ్వు సేవ చేశావంట నీ నా మీదన్న ప్రేమ నా మీదన్న దయ ఎలా చూపించావు, నువ్వు ఒట్టి మాటలు పట్ల సేవ రూపంలో చూపించావు. మనం కాకరకాయలు మనుషులు, మనం మనకి మాటలో కాకరకాయలు చేతనవడం తెలియదు. నువ్వు నా మీద నువ్వు ఎవడ మతం మహర్షి నీకున్న ప్రేమని నీకున్న ఆప్యాయతని, నీ హృదయంలోని దయని శవరూపంలో చూపించావు. శబరి శబరి, నేను రేపు వెళ్ళిపోతున్నాను. శబరి, నేను రేపు వెళ్ళిపోతున్నాను అంటే నాకు టైం అయిపోయింది, దేహానికి టైం అయిపోయింది, నాకు దేహం ఉండే టైం లేదనుక నేను రేపు వెళ్ళు అంటే చచ్చిపోతున్నానని చెప్పలేదు. ఎవరు నాతో మహర్షి గారు, నేను వెళ్ళిపోతున్నాను శబరి. అయితే నువ్వు వెళ్ళిపోతున్నావా, మీరు వెళ్ళిపో అయితే నీ కూడా నన్ను కూడా తీసిపోండి అంటే ఇంకో ఆశ్రమానికి మార్చేస్తారేమో గురువు గారు అనుకుంది. మీరు కూడా మీ కూడా నన్ను కూడా తీసిపోండి అంటాను. మీరు వెళ్ళిపోతాను అంటున్నారు కదా రేపు, మీ కూడా శబరి నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పమంటావా నీకు. ఏ ఇద్దరం కలిసి అక్కడ ప్రయాణం చేయలేను శబరి. నువ్వంటే నాకు బాగా ఇష్టం, నేనంటే కానీ ఏ ఇద్దరం కలిసి కలిసి ఏ ఇద్దరం కలిసి కలిసి వెళ్తానికి ఇది లేదు శబరి. అక్కడికి వెళ్ళిపోతున్నాడు శబరి. ఏం వండర్ఫుల్, ఇద్దరు కలిసి జతగా వెళ్ళటానికి ఇది లేదని చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారనుకోండి, నలుగురు ముగ్గురు కలిసి వెళ్ళిపోవడం కుదరకుండా చచ్చిపోయాక ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఎక్కడ మీరు జత ఎవరిని పంపరాడు, జత ఎవరిని పంపరండి, ఒంటరిగా ప్రయాణం చేయాలి. అంటే రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పమంటావా, ఏ ఇద్దరం కలిసి వెళ్ళటానికి ఇది లేదు, అక్కడికి వెళ్ళిపోతున్నాను శబరి. అయితే నాకంట నువ్వు అదృష్టవంతురాలు, గురువు కంటే నేను నీ గురువునే కాను, నీ నాకంటే నువ్వే ఎక్కువ అదృష్టవంతురాలు. భగవంతుడు నీ దగ్గరికి రాముడి రూపంలో వస్తాడు, భగవంతుడు నీ దగ్గరికి రాముడి రూపంలో వస్తాడు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఆశ్రమం విడిచిపెట్టకు, ఇక్కడ ఉండు. నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, భగవంతుడు రాముడి రూపంలో భగవంతుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను తరింపు చేస్తాడు, అది నీ అదృష్టం. ఆ భాగ్యం నాకు లేదు శబరి. అంటే ఇక్కడ ఈ శిష్యురాలకున్న వైభవం గురువుకి లేదు. ఆ భాగ్యం మతం మహర్షి ఎక్కడ ఉంది, ఎవడ పుణ్యం వాళ్ళదే. అంటే రాముడంటే రూపుదాల్చిన సౌందర్యం, రూపుదాల్చినటువంటి శాంతి, రూపుదాల్చినటువంటి సుఖం. అలా చూస్తే నీకు భూమి మీద ఉండే టైం ఉంది, నాకు భూమి మీద ఉండే టైం లేదు నాకు ఇంకా. కానీ నా ప్రారంభం కంటే నీ ప్రారంభమే గొప్ప. భాష్యాన్ని చూస్తే నీకు నేను గురువునే, కానీ నా ప్రారంభం కంటే నీ ప్రారంభమే గొప్ప అదృష్టం. నువ్వు వెంటాడతాను సదాసారంగా దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళక్కడే, దేవుడే నీ దగ్గరకు వచ్చి నేను తరింపు చేస్తాను శబరి. అంచికే చాగరాదన్నాడు. ఏమని శబరి యొక్క భాగ్యము చెప్పాడు, భాగ్యము ఎవరు శబరి ఏమని చెప్పగలనమ్మా శబరి నీ భాగ్యము, ఏమని రాయగలనమ్మా శబరి నీ భాగ్యము. అసలు జన్మ చుట్టుకు చూడడం దుర్విషయం ఎలాగో తెలియని శబరి. మనం పుట్టి ఏదో శరీరంలో బయటకు వచ్చి ఎక్కడో చోట పుట్టి ఈ శరీరం ద్వారా సాధన చేసి కొన్ని దుర్వాసనలు పోగొట్టుకోవచ్చు మనం, ఎవరో మనం. అసలు శబరి ఏంటంటే పుట్టుకు చూడడం దుర్విషయం ఎలా ఉంటుందో తెలియని శబరి. నీకు సాధన ఎలా శబరి, నీకు సాధన ఎలా శబరి, అది ఏ రోగం లేని వాడికి మందు తోడు పరేముంది. నీ పుట్టికి తోడనే దుర్విషయం ఎలా ఉంటో తెలివి శబరి నీకు. రాముడి నువ్వు రాముడు చూడటం కదమ్మా, నువ్వు రాముడి చేత చూడబడతావు శబరి. మనం రాముని చూడటం ఏంటండి, రాముడు మనం చూడాలి, మనం రాముని చూడటం కదండి. ఈ మాంసం ఏం చూస్తుందండి, ఎవరైనా ప్రమత్తం మనిషి రాముడి చేత నువ్వు చూడబడతావు, మనం రాముని చూడటం కాదు శబరి. నువ్వు రాముని చూడటం, రాముడి చేత చూడబడతావు. అది అయిపోయింది, రాముడి చేత చూడబడితే శబరి పని అయిపోయింది. అంటే రాముడు నిర్గుణుడు శబరుడు కూడా ఒకేసారి నిరాకారంగా ఉంటాడు, సాకారంగా కూడా ఉంటాడు. ఒకేసారి గుణాలు ఎన్నో మంచి గుణాలతో కనిపిస్తాడు, లోపల అదే టైంలో ఏ గుణం లేకుండా ఉంటాడు. ఈ గారిడీకం ఉంది కదా నీకెంత గారిడీ మహిమ గారిడీకం ఉందా. రాముడు ఎలా ఉంటాడంటే లోపల ఏమో గుణాలకు అతీతంగా ఉంటాడు, బయటికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని కనిపిస్తుంది. ఆయన అనుకోండి నాకు మంచి గుణాలు అనేది గుణాలు లోపల అచేతంగా ఉంటాడు. మనకేమో ఎంత మంచి గుణాలు అని వాల్మీకి వర్ణించలేకపోయాయని మంచి గుణాలు ఎవరు వాళ్ళు ఆయన నేను గుణవంతున్నాయని అనుకోడు. ఏం చేయాలని కూడా చెప్పండి. ఎక్కడైతే గుణాలు లేవు అక్కడ ఆయన ఉంటాడు. ఒకేసారి రూపంతో ఉంటాడు, రూపం లేకుండా ఉంటాడు. మనకు రాముడు రూపంగా కనిపిస్తూ ఉంటాడు కానీ ఆయన లోపల రూపం అయితేనే ఉంటాడు. మనకు రాముడు ఒక రూపంతో ధరిస్తూ ఉంటాడు కానీ ఆయన ఎలా ఉంటాడు? ఆయన లోపల రూపరహితంగా ఉంటాడు, లోపల రూపరహితంగా ఉంటాడు, లోపల రూపరహితంగా ఉంటాడు. మనకు ఎలా కనిపిస్తూ ఉంటాడు? రూపంగా కనిపిస్తూ ఉంటాడు. ఎలాగో మంచి గుణాలతో కనిపిస్తూ ఉంటాడు మనకి, అసలు గుణం లేకుండా ఉంటాడు. అసలు రూపంతో కనిపిస్తూ ఉంటాడు, రూపరహితంగా ఉంటాడు. వాడు రాముడు ఎంత గుణవంతుడి అని అనుకుంటాం. ఆయన అనుకో ఎలా నేను గుణవంతుడు ఎంచుకనుకోనంటే ఎక్కడైతే గుణాలు లేవో అక్కడ ఉంటాడు ఆయన. అంటే ఎందుకు ఎలా ఉంటాడు చెప్పమంటారండి? ఆ మంచి గుణాలు మనకు చూపిస్తూ మీకు అర్థం. ఆ గుణాలు లేని చోటుకి మనం మోసిపోవటానికి వాడు రాముడు. మనకి ఏదో మాయ మాయ చేసి ఎంత మంచివాడు ఎంత మంచివాడు మన చేత ఆకర్షించబడ్డాక ఏ స్థితికి మనం తీసుకురా, నిర్గుణ స్థితికి, నిరాకార స్థితికి అదే తీసిపోతాడు వాడు రాముడు. నాకు జటాయు అంటే రామాయణంలో జటాయు అంటే నాకు బాగా ఇష్టం. ఎంచేదండి, ఏది స్వార్థం లేకుండా ప్రాణం ఇచ్చేసింది రాముడి కార్యంలో. ఆవిడకి ఏమి స్వార్థం లేదు, చచ్చిపోతామని తెలుసు, అయినప్పటికీ ప్రాణం ఇచ్చింది జటాయు. అంటే దశరథిగా భాగ్యం మీద భోగం లేదు. ఆ జటాయుని కట్టెలు తీర్చక్కడ ఆ జటాయుని కట్టెల మీద పెట్టి నిప్పు ఆయన శరీరం మీద పెట్టాడు. ఇంకేం కావాలి అడుగు? అది జటాయు యొక్క భాగ్యం. జటాయు శరీరాన్నే ఆయన కట్టెలు పేర్చి ఆ కట్టెలే రాముడు పేర్చి ఇంకోళ్ళు పేర్చమలేదు. ఆయన మళ్ళీ ఆయనే కట్టెల మీద పెట్టి ఎవరిని? జటాయు శరీరాన్ని ఆయనే నిప్పు పెట్టాడు. అది జటాయు యొక్క భాగ్యం. ఓ జటాయు, ఈ మహర్షి యోగులు తపస్సులు పెద్ద పెద్ద తపస్సులు చేసి వీళ్ళందరూ ఏ లోకానికి వెళుతున్నారు? ఎల్లు, ఇది రాముడి యొక్క ఆజ్ఞ. ఎల్లు జటాయు, నువ్వు మా అన్నను చంపగలవా అంటాడు సుగ్రీవుడు. మన్న చాలా బలవంతుడు. ఇద్దరు అగ్రిమెంట్ ఏంటంటే నువ్వేమో మన్నాయిని చంపేసి నా రాజ్యం ఇప్పించి, నీకు రావణాసుని చంపేసి రాజ్యం ఉంటాను, నీకు నేను సహకరిస్తాను. అగ్రిమెంట్. ఇద్దరు కష్టాల్లో ఉన్నారు. ఆడికి రాజ్యం పోయింది, ఇడికి రాజ్యం పోయింది. అంటే వాళ్ళ సంహారం అయితేనే కానీ వీడికి పట్టే అభిషేకం అవ్వదు. అవి రావణాసుని సంహారం అయితేనే కానీ సీతను వీడి చేతికి రాదు. అగ్రిమెంట్ అనమాట. వాళ్ళు ఏది చంపడం, రావణాసుని హత్య చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు బాణ సైన్యంతో సహకారం చేయటం, అది సుగ్రీవుడితో. అప్పుడు సరే మా అన్న అంటే వాళ్ళంటే చాలా బలవంతుడు రామ, అంత బలవంతుడు నువ్వు చంపగలవా? ఎవరు ఎవరంటాడు? అంటే మామూలు మానవ రూపంలో ఉన్నాడు కదా. ఎప్పుడు కూడా బుద్ధిమంతులు అలాగే ఉంటారు, లైక్ మామూలుగా ఉంటారు బుద్ధిమంతులు. లోపల బలం ఉంటుంది, లోపల శక్తి ఉంటుంది, పైక కామన్గా ఉంటారు బుద్ధిమంతుల లక్షణం. అది మనందరూ 50 లక్షల కారులో తిరుగుతుంటే ప్రపంచానికి ధనవంతుడు వాడి పేరు ఏదైనా 4 లక్షల రూపాయల కారులో తిరుగుతూ ఉంటాడు. మనందరం 20 గదులు 30 గదులు నేళ్ళు కట్టుకుంటా అంటే వాడు 3 గదులు ఇంట్లో ఉంటున్నాడు. బఫెట్ అని పేరు వారిని, బఫెట్ ప్రపంచాన్ని ధనవంతులు. ఏమన్నా ఈ గదులు చాలా తక్కువ ఉన్నాయి, పెద్దనాడు కట్టేసుకోండి, గదులన్నీ ఇట్లా దొలుతాను అన్నాడు. ఇప్పుడు ఎన్ని గదులు ఉన్నాయి? ఒక గదులు ఉన్నాయి కదా మనం నిద్రపోయేది, ఇక్కడ 90 గదులు ఉన్నాయి, నిద్రపోయేది ఒక గదులు ఎందుకు? ఇది మా 3 గదులు సరిపోతున్నాయి, ఏం చేసుకుంటాం? 90 గదులు కట్టేస్తాం, దొలుతాను ఈ గదులన్నీ. మీ ఇంటికి 50 గదులు ఉన్నాయనుకోండి, 50 గదులు దొలుతారు వెళ్ళి. వాడెవడో అంటే వాడు పైకి మామూలుగా ఉంటాడు, ప్రపంచానికి ధనవంతుడు, మామూలు షర్టు మామూలు ప్యాంట్ అంతే, మామూలు కార్డు 4 లక్షల రూపాయలు 3 పెట్టి కార్లు ఉంటాయి చూడండి, అడిగిన కార్లు వెళ్తాడు. మనకు 60 లక్షల కార్లు, 70 లక్షల రూపాయల కార్లు. మనం అంటే అది కూడా దైవీ సంపద. అది ఏంటది? అది రాముడు దైవీ సంపద ఎక్కడ ఉంది? ఆ దైవీ గుణాలతో అసలు గుణాలు లేనే వాడు అది. ఇది బాగానేది, ఆ దైవీ గుణాలు మనకి మనం చూపించి ఆ దైవీ గుణాల వల్ల ఆయన మన చేత ఆకర్షింప, మనం ఆయన చేత మనల్ని ఆకర్షింపజేసుకుని అప్పుడు గుణాత స్థితికి పంపేస్తాడు. అంటే ఇక్కడ అంటే రాముడు చెడ్డ గుణాల కింద కనపడ్డం, మంచి గుణాల కిందే కనపడతాడు. మంచి గుణం కొనవే, చెడ్డ గుణం కొనవే. అయితే చెడ్డ గుణం మన ఆత్మజ్ఞానానికి వ్యతిరేకం చేస్తాయి. చెడ్డ గుణాలు ఏం చేస్తాయి? మనకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుకుంటాయి, మంచి గుణాలు సహకరిస్తాయి. చెడ్డ గుణాలు ఉన్న జ్ఞానాన్ని పాడు చేసేస్తాడు. అంటే మన స్వరూపానికి మనం దూరంగా విశేషకి దూరం కాదు. ఎవరు చెడ్డ గుణాలు, మంచి గుణాలు ఏం చేస్తున్నాయి? మనకి సహకరిస్తారు. అర్జున నువ్వు తరిస్తావా లేదని అనుమానం పడుతున్నావు. సరే యుద్ధం మామూలు అనుకో, లోపల ఇంకో నీకు భయం ఉంది, తరించగలమా లేదని. ఏంటది ఈ రాజ్యాలు యుద్ధాలు పోటాలు చంపడాలు చంపుకోవడాలు అయింది మామూలు ప్రకృతి కూడా, కానీ నీకు లోపల ఒకటి అనుమానం ఉంది, నీకు తరిస్తావా లేదని లోపల అనుమానం ఉంది. ఏంటి అంటే పొందవలసిన స్థితి పొందుతావు లేదని ఒక అనుమానం ఉంది. అర్జున నువ్వు దైవీ సంపదలో పుట్టావు. ఇక్కడ చూడండి, దైవీ సంపదలో పుట్టిన వాడు తరించకుండా ఎలా ఉంటాడు? అక్కడ రాముడు ఎక్స్ప్రెషన్ ఇది, ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్రెషన్. అక్కడ ఏమన్నాడు? నువ్వు అంతఃకరణ శుద్ధున్న వాడు ఆత్మసుఖాన్ని పొందకుండా ఎలా ఉంటావు? అక్కడ రాముడు, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అర్జున నువ్వు దైవీ సంపదలో పుట్టావు. ఎక్కడ పుట్టావు? దైవీ సంపద. అక్కడ సంపద అంటే రూపాయలు కాదు, గుణాలు. అంటే దైవీ గుణాలున్న, దైవీ గుణాలున్న కుటుంబంలో పుట్టావు. ఎక్కడ పుట్టావు? దైవీ గుణాలు. నీ సంపదే దైవీ గుణం, ఆ దైవీ గుణాలే నీ సంపద. అటువంటి సంపదలో పుట్టావు, అటువంటి సంపదలో పుట్టిన వాడు నువ్వు తరించకుండా ఎలా ఉంటావు అర్జున? ఏమంటారు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అండి, నీ తరిస్తావని చెప్పటం లేదు, తరించకుండా ఎలా ఉంటావు? అది రాముడు, ఇడు కృష్ణుడు. వాడు ఎవడండి? వాడు రాముడు. ఇక్కడ ఇడు కృష్ణుడు, ఈడు ఎలా చెప్తున్నాడు, అది అలా చెప్తున్నాడు. ఈడు అందం ఇడిది, వాడు అందం వాడిది. ఇది దేవుడే దేవుళ్ళే కనిపిస్తున్నాడు, రాముడు కూడా దేవుడే దేవుళ్ళే కనపడతాడు. అదొక అందం, ఇదొక అందం. రెండు రేవులు మంచి రేవులే. ఏ రేవులు ఎదిగినా నీకు మోక్ష వస్తుంది, ఏదో రేవులు ఎదిగండి, నీకు నచ్చిన రేవులు ఎదిగండి. రెండు రేవులు కూడా మంచియే. మీరు అర్థమవుతుంది, మీరు గంగాలో ఉండే రాముడు ఒక రేవు, కృష్ణుడు ఒక రేవు. ఏ రేవుడు ఎదిగినా నీకు గంగ అందుతుంది, నీకు ఇష్టమైన రేవులు ఎదిగండి, ఏ రేవైనా మంచిదే. ఆ రేవు వండర్ఫుల్, ఈ రేవు కూడా వండర్ఫుల్. వీళ్ళిద్దరు రేవులు, ఎవరిద్దరునే? రాముడు కృష్ణ. ఎక్కడికైనా దేనికి, ఇందులోకి వెళ్తాను, మోక్షంలోకి వెళ్తాను. ఎక్కడికి వెళ్తానికి రేవురాళ్ళు, ఈ చెడులో రేవు అంటున్నారు. రేవుడని దిగి ఎక్కడికి వెళ్తాం? చెడులోకి వెళ్తాం. అలా మోక్షం పొందడానికి వాళ్ళు ఇద్దరు రేవులు లాంటి వాళ్ళు. ఎవరు? రాముడు కృష్ణుడు. అడుగు హనుమంతుడితో ఇలా చెప్పాడు, కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు. నీకు దైవీ సంపదలో పుట్టావు, దైవీ సంపదలో పుట్టినవాడు తరిస్తాడో తరించాడా తరించడని అనుమానించుకు నువ్వు, అంటే నువ్వు తరిస్తావని చెప్పడం లేదు, తరించే తీరతావు. ఆ దైవీ సంపదలో ప్రతి వాడు తరించవలసింది. ఇట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్. ఆ కృష్ణుడు చెప్పిన మాట కంటే ఇంకెక్కువ నచ్చుతుంది నాకు రాముడు చెప్పిన మాట. లేదు అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు ఆత్మసుఖాన్ని అందుకోకుండా ఎలా ఉంటాడు? ఒక ఆత్మసుఖం నాకు వద్దు నాకు వద్దు అంటాడు అనుకోండి, అది వచ్చి మీద పడిపోతుంది. ఎవరికే అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు. ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ రామచంద్రమూర్తి. అది జంకిల్ ఎక్స్ప్రెషన్. ఏంటది ఆ జంకిల్? ఆ పెద్ద రకం చెప్పే పద్ధతిలో పెద్ద రకం చూడండి. అదే మనకి పెద్ద రకం ఉంటే కదా పెద్ద మాటలు రావటానికి. అదే మనకి పెద్ద రకం ఎక్కడ ఉంది పెద్ద మాటలు రావటానికి? రోజుకో గమకేస్తూ ఉంటాం. అదే మనకి పెద్ద రకం ఉంటే పెద్ద మాటలు వస్తాయి. పెద్ద రకమైనా పోయి పెద్ద మాటలు ఎక్కడ వస్తాయి? ఆ జంటిల్నెస్, రాముడికున్న జంటిల్నెస్ మనకి ఎక్కడ ఉంది? ఆ జంటిల్నెస్ ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ వస్తుంది. స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అయినా రిటర్న్ ఎక్స్ప్రెషన్ అయినా అంతే. ఆ జంటిల్ ఆ పెద్ద రకం మనకు లేనప్పుడు, ఆ మృదుత్వం మనకు లేనప్పుడు, మాటలో మృదుత్వం ఎక్కడ చేస్తాం లోపల లేనప్పుడు? ఇది మీరు రాసుకోండి, ముగించేస్తున్నాను. ఇప్పుడు గడియారం చూసుకుంటున్నాను, ఇప్పుడు గడియారం అంతేనా ముగించేస్తాను. అప్పుడు 3 గంటలు అవుతుంది. మనం చచ్చిపోయాక ఈ శరీరం అలా చూసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా చేతిని గడియారం లేదు అంటే రోజు పెట్టుకుని అలవాటు కదా, ఇక్కడ మర్చిపోయాను. మర్చిపోయినా అలవాటు కదా, ఇక్కడ గడియారం చూసుకుంటున్నాను. ఇది బాగా చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకాలు చెప్తున్నాను. ఇలా గడియారం చూసుకుంటున్నాం, ఆ గడియారం లేదని వదిలేస్తున్నాను. ఎందుకు చూసుకుంటున్నాను? అక్కడ అలవాటు ఉంది కాబట్టి. అలా ఈ శరీరంలో మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాం. ఈ శరీరంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏదో నా శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది, నా శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూసుకుంటా ఉంటాం. అలాగా చూసుకుంటా ఉంటాం. మరి ఇంటికి వెళ్ళాక చూసుకుంటాను అది. అప్పుడు మళ్ళీ గడియారం లేదనిపిస్తుంది. ఆ గడియారం పోయిందని నిర్ధారణకు వచ్చే వరకు గడియారం చూస్తానంటాను. నీకు అర్థమవుతుంది? అలాగే మన శరీరం పోయింది, ఆ పోయిన శరీరానికి మనకి ఎట్టి సంబంధం లేదు. ఇక శరీరంలో కొంతకాలం కాపర ఉన్నానంటే ఆ శరీరం ఇప్పుడు ఇంకా రాదు మనకి. ఆ శరీరం పోయిందని మనసులో నిర్ధారణ అయ్యాక ఇంకా పాత శరీరాన్ని వదిలేస్తుంది. ఎలా మర్చిపోతుందంటే రాముడు చెప్తాడు, పాము పొట్టలో కుసుకుని వదిలేస్తున్నాడు. పాము పైచొడుగు వదిలేస్తుంది. పాముని పైచొడుగు పాము ఏం చేస్తుందంటే పైచొడుగును వదిలేస్తుంది. అమావాస్యకి పోతున్నాక వదిలేసే ఇంకా దాని గొడవ ఉండదు. మీరు వదిలేసిన శరీరం మీద కూడా ఇంకా గొడవ ఉండదు మీకు. కొంతమందికి కొంతమంది కోపం ఉంటుంది అంటున్నా, కానీ బాహ్యంగా ఏం చేయలేదు, బాహ్యంగా ఏం చేయలేదు, కానీ లోపల కోపాలు ఉంటాయి, లోపల కోపాలు ఉంటాయి. దాని గురించి రాముడు చెబుతాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పాము పుట్టలో ఉన్న పాము బుసలు కొడతా అంటే ఎలా ఉంటారు, అలా ఉంటారు వాళ్ళు. పుట్టలో ఉన్న పాము బుసలు కొడతాంది, ఏం చేస్తున్నా పుట్టలో పడి ఉంటుంది? పుట్టలో ఉన్న పాములు కూడా బుసలు కొడతాయి. నీ మీద కోపాలు ఉన్నవాళ్ళు, నీ మీద కక్కలు ఉన్నవాళ్ళు, బాహ్యంగా ఏం చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళు కూడా బుసలు కొడతా ఉంటారు. ఎక్కడ బొట్ట పొట్టలోనే వాళ్ళే వాళ్ళే బుసలు కొట్టుకుంటా ఉంటారు. ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. చెవులున్న వాళ్ళందరూ వినండి, చెవులు లేకపోతే గొడవ లేదు. భగవాన్ అంటూ ఉంటారు, కొంతమందికి చెవులున్నా చెవులున్న వాళ్ళు వినండి అంటున్నారు. భగవాన్ అంటూ ఉంటారు, కొంతమంది చెవులున్నా వినలేరు అంటే అర్హత లేకపోతే. కొంతమంది కళ్ళు ఉండాలి చూడలేరు. కొంతమంది కళ్ళున్నా ఆ చూసే వైభవం ఉండదు. కొంతమంది కళ్ళు ఉంటాయి, కళ్ళు ఉండి కొంతమంది చూడలేరు. కొంతమంది చెవులు ఉండి కూడా వినలేరు. చెవులు లేకపోతే వినకపోవడం వేరే విషయం, కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి కూడా వినలేరు. అంటే లోపల యోగ్యత లేనప్పుడు, లోపల అర్హత లేనప్పుడు, లోపల దైవీ సంపద లేనప్పుడు కళ్ళు ఉన్నా వేరేట్లు దేని దాంట్లో వేసాం మన కళ్ళు ఉన్నా వైభవాన్ని చూడాలి. ఇవాళ ఒక్క మాట రాసుకోండి అందరూ ఇంటికి కంట బైకాట్ చేసాం. పిల్లల పాఠాలు ఎలా బైకాట్ చేస్తారో ఇలా బైకాట్ ఏది రాముడు ఇప్పుడు కృష్ణుడు అనే మాట మీరు మర్చిపోయినా? ఏది కృష్ణుడు రాముడు మాట ఏంటంటే, హనుమంత నువ్వు పాపరహితుడు. ఏంటది పాపరహితుడు? నీ అంతఃకరణ నీ అంతఃకరణ శుద్ధి, నీ ఎంత అంతఃకరణ శుద్ధిగా ఉన్నావు, నీ అంత హలక, నీ అంతఃకరణ ఎంత శుద్ధిగా ఉంది? ఏంటది నీ అంతఃకరణ ఎంత శుద్ధిగా ఉంది, ఎంత నిర్మలంగా ఉంది, ఎంత నిశ్చలంగా ఉంది, ఇంత నీ అంత ఇది ఒకటే రాసుకోండి. నీ అంతఃకరణ అంత నిర్మలంగా ఉన్నప్పుడు ఆత్మసుఖం నీకు అందకుండా ఎలా అందుద్దని చెప్పటలేదు. అందకుండా నీ ఆత్మసుఖం నీకు అందకుండా ఎలా ఉంటుంది హనుమా? ఒకవేళ నాకు ఆత్మసుఖం వద్దన్నా వచ్చి నీ మీద పడుతున్నా అని చెప్పటం, ఆత్మసుఖం నీకు అందకుండా ఎలా ఉంటుంది హనుమా? పాపరహితుడు అయ్యా నువ్వు. ఎవడాడు? పేపరని తెలివాడు. నీ ముఖాలు చూస్తుంటే ఇదే పని మీద వచ్చి మీద కనిపిస్తుంది అని తెలిసిన దాని ముందు ఎవరినే అది బుద్ధి సూక్ష్మకి ఆశ్చర్యపోతాడు. అడు నీ నీ ముఖాలు చూస్తుంటే ఏదో వస్తువుని వెతుకుతున్నట్టు, ఏదో వస్తువుని వెతుకుతున్నట్టు, ఏదో పని మీద ఉన్నట్టు కనిపిస్తున్నారు. రాముడు ఏం చెప్పకుండా నీ ముఖాలే చెబుతున్నాయి. మీరు కూడా దండ పెట్టుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా, మీరు కూడా దండ పెట్టుకున్నట్టు దండ పెట్టుకున్నారని తెలిసిపోతూ ఉంటుంది. ఏదో పౌడర్ రాసేసుకున్నా నీ ముఖం నిండా పౌడర్ రాసేసుకున్నా లోపల ఏదైనా దండు ఉంటుంది మీ కళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. లోపల ఏదైనా అశాంతి ఉందనుకోండి మీకు అది ముఖంలో గెంటుకుంటూ వచ్చేస్తుంది. మీరు పౌడర్ రాసుకుని ఆడదు అది. మీ ముఖాలు చూస్తుంటే ఏదో పని మీద ఉన్నట్టున్నారేంటి, ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నారేంటి, చెట్లంక పుట్లంక చూస్తున్నారు. ఇంకా మనకు శబరి భాగ్యం వస్తే సరిపోతుంది. ఏంటది శాగరాజు ఈ ఒక్క వాక్యం కూడా గుర్తిపోయి శబరి నీ భాగ్యము నీ సంపద ఎటువంటిదని చెప్పమంటావా నన్ను? ఆవిడికి శబరికి ఏమీ లేకుండా ఇంటికాడి పారిపోయింది నుంచి అనుకోకుండా 400 ఎకరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనం 4 సెంట్లు విడిచిపెట్టలేము. శబరికి శబరి అది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు. శబరం ఫార్వర్డ్ కాదు, బీసీలు. శబరం బీసీలే అయితే బీసీలైన ధనవంతులు. ఇప్పుడు బీసీలో కూడా చాలా మంది ధనవంతులు ఉంటారు కదా. 400 ఎకరం పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతేకాని ఏమి లేక పారిపోలేదు. ఆ పెళ్లి ఇంకా 2 రోజులు జరుగుతున్నారుగా పారిపోయింది. అది బీసీలు. ఎవరు డాక్టర్ క్లాస్ అంటారు చూడండి. అర్జున్ బి శబరి ఆకారం నేను ఈ నేను కాదని ఎప్పుడు తెలిసింది భగవాన్ మరణాల భూమికి తెలిసింది. అది కూడా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ నేను ఈ నేను ఇప్పుడు నేనైతే నేను అనుకుంటున్నాను. ఈ నేను కాదు. దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో లోకంతో దేవతతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఒక నేను నాలో మెరిసింది. నా హృదయంలో ఒక నేను మెరిసింది. మెరటే కాదు ఆ నేనని నాకు ఆ నేనని నాకు అర్థమైంది. అప్పుడు దాన్ని పట్టుకున్నాడు. నేనన్నా ఆ నేను పట్టుకున్నాను. ఆ నేను చూశాడు అనిపించింది. ఈ నేను కదా ఆ నేనని అనుభవాన్ని శరీరం ఎంతకాలం వచ్చాను శరీరం ఆ జీవితం పొడిగిన అది ఉండిపోయింది. అనుభవం జీవితం పొడిగినైపోయింది. ఆ శరీరంతో సంబంధం లేదు అనుభవం. అదేంటది శరీరంతో సంబంధం లేదు అనుభవం కాబట్టి శరీరం చనిపోయిన అనుభవం కంటిన్యూ అయిపోతుంది. అదే నేను ఉన్నాను. ఏంటమ్మది నేను ఉన్నాను. ఆడికి బాగా అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి గారికి అనుభవంలోకి వచ్చి నేను దేహగతమైన నేను కాదు. దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో లోకంతో పుణ్యపాపాలతోటి చావులు పుట్టుకలతోటి సంబంధం లేని నేను. ఆ నేను స్ఫురించడమే కాదు అదే నేనని నాకు అనుభవంలోకి వచ్చింది. అది ఉట్టి మాటలు కాదు. అది ఎక్స్పీరియన్స్ చేశాడు. అది ఆ శరీరం ఉండగా అది అనే అది మరణ అనుభవం అంటే ఏంటి? శరీరాన్ని కాల్చి ఈ శరీరాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు. మరి శరీరం పోయినప్పుడు నేను పోవాలి కదా. మరి శరీరం పోయినప్పుడు నేను పోవటం లేదండి. అంటే చచ్చిపోయేది నేను కాదు. ఏదైతే దేనికైతే చావు లేదో అది నేననానికి మరణ అనుభవంలో అది గుర్తుకొచ్చింది. ఇది ఒట్టి మాటలు కాదు. ఇది పుస్తకాలు చదివితే వచ్చేసింది కాదు. ఇది ఈశ్వరుని దయ ఉండాలి. ఎవరి దయ ఉండాలి? ఈశ్వరుని దయ ఉండాలి. ఆ మరణాలు పోటీ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మరణాలు పోటీ అంటే అది అమృతం. ఆ మరణాన్ని పొందారా, శరీరం పోతున్నా నేను చనిపోతున్నాను కదా, శరీరం పోతున్నా నేను చనిపోనట్ట, శరీరం చనిపోయింది నేను చనిపోనట్ట అనుభవం ఆయనకు వచ్చింది. దేని ద్వారా వచ్చింది? మరణానుభవం ద్వారా మృత్యుతో సంబంధమైన స్థితికి ఎదిగి వెళ్ళాడు, అంత లోతులకు వెళ్ళాడు, అంత లోయలకు వెళ్ళాడు. అది మరణానుభవం అంటే మీరు తలపెట్టుకుంటా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి, మీ గాఢ నిద్రలో టీచింగ్ ఎలా ఉండాలి? శాస్త్రం ఏం చెప్పారంటే, ఈ కాలేజీలో మాస్టర్లు, హై స్కూల్లో మాస్టర్లు చెప్తారు కదా, అలా చెప్పకో. కాలేజీలో మాస్టర్లు, హై స్కూల్లో మాస్టర్లు పాఠాలు చెప్తారు కదా, అలా చెప్తే ఇక నువ్వు తల్లి తన పిల్లల్ని కూర్చోబెట్టి ఎలా బోధిస్తుంది, అలా బోధించిన ఆయన. తల్లి పిల్లలను దగ్గర కూర్చోబెట్టి బోధిస్తుంది, నువ్వు సబ్జెక్ట్ చెప్పేది అలా చెప్పు. కాలేజీలో మాస్టర్ అని చెప్పి చేతులు ఊపి చెప్పేసి వెళ్ళిపోకు. నువ్వు తల్లి తన పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి ఎలా బోధిస్తుందో అలా నువ్వు టీచ్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అలా చెప్పమని శాస్త్రం చెప్తాను. చేతులు ఊపేసి వెళ్ళిపోకూడదు, లేదా పరిశ్రమకి సరిపోయి మొక్కలు నాలుగు మొక్కలు చెప్పేసి వెళ్ళిపోకూడదు. పలానా పేజీ పరీక్షలు వస్తున్నారు, బాగా చదివిన పరీక్షలు ఇచ్చేస్తున్నా దాసైపోతారని చెప్పారు కాదు. తల్లి తన పిల్లలకు ఎలా బోధిస్తున్నో దగ్గర కూర్చోబెట్టి టీచర్ ఎలా టీచ్ చేయగలడు అంటే, తల్లి ఎంత సన్నిహితంగా ఉంటుందో పిల్లలతో, టీచర్ కూడా సన్నిహితంగా ఉంటుంది కానీ టీచ్ చేయలేడు. నువ్వు కాలేజీ మాస్టర్లు, హై స్కూల్ మాస్టర్లు దృష్టిలో పెట్టుకుని అలా టీచ్ చేయొద్దు. అంటే వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళు చెప్పే పద్ధతి వేరు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం శాంతి శాంతి. Thank you.